హరే కృష్ణ భక్తులందరికీ శ్రీమద్ భాగవతం దశమ స్కందం శ్రీకృష్ణ మాధురి లీలా మాధురి సిరీస్ కు స్వాగతం. సో ఈ రోజు 5వ రోజు మనం ఈ రోజు శ్రీమద్ భాగవతం నుండి ప్రళంబాసురు వధ మరియు శరత్ ఋతువు యొక్క బృందావనంలో శరత్ ఋతువు యొక్క వర్ణనం గురించి మనం వింటాము. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసామంటే ఏ విధంగా కృష్ణుడు గత 2 వారాలుగా 2 క్లాసులుగా కృష్ణుడు కాళీయాగమం చేసిన తర్వాత తిరిగి వ్రజవాసి దగ్గరకు వస్తారు. వ్రజవాసి ఏ విధంగా కృష్ణుడు విడిచి ఉండలేరు, వ్రజవాసి యొక్క భక్తి మనం చూసాము. తర్వాత ఏ విధంగా కృష్ణుడు దావానలం స్వరూపం మనం చూసాము. సో ఈ విధంగా వ్రజవాసి వారి యొక్క ప్రత్యేకత ఏంటనేది మనం చూసాం. ముఖ్యంగా హౌ దే ఆర్ వెరీ డిఫరెంట్. కృష్ణుడు భక్తుల్లో కూడా ద్వారకాపురి వాసులు ఉన్నారు, మథురావాసులు ఉన్నారు, కానీ వృందావన్ వాసి వారి తీరే వేరనమాట. వారి భక్తి కేవల భక్తి, మరియు శ్రీకృష్ణుడు కూడా బ్రజవాసికి ఇచ్చిన కృప వీరెవ్వరికీ ఇవ్వలేదు. మొదటి 10 సంవత్సరాలు కృష్ణుడు వృందావనంలో ఉన్నప్పుడు చేసిన లీలలు మరి ఎప్పుడు ఎక్కడ చేయలేదన్నమాట, రైట్? సో ఒకసారి కృష్ణుడు బలరాముడు ప్రతిరోజు వారు గోచారానికి వెళ్ళేవారు కదా. సో ఒకరోజు వారు బాండీరవన్ వెళ్తారు. బాండీరవన్ అంటే వృందావనంలో మనం చెప్పినట్టుగా 12 వనాలు ఉంటాయి. యమునా నదికి 5 ఒకవైపు ఉంటాయి, 7 ఒకవైపు ఉంటాయి అనమాట. సో బాందేవన్ వెళ్తారు, అక్కడ చాలా గేమ్స్ ఆడుతూ ఉంటారు అనమాట, రైట్? సో సుఖదేవ గోస్వామి వర్ణన చేస్తూ ఉంటారు. దశమస్కందం గురించి మనం చర్చించుకున్నాం. దశమస్కందం అంటే పరీక్షిత్ మహారాజుకి అప్పటికే 5 రోజులు నిండిపోయి 6వ రోజు నడుస్తుంది. అంటే ఇంకొక్క రోజులో రేపు అతను చనిపోబోతున్నారు. అలాంటి టైంలో ఈరోజు కృష్ణలీలలు వింటున్నారు. అండ్ సుఖదేవ గోస్వామి ఏ లేదని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణుడు ఏ విధంగా తన యొక్క గోప బాలకులతో ఆటపాటలు ఆడుతున్నాడు, మరి వృందావనంలో జంతువులతో ఆటపాటలు ఆడుతున్నాడు అనేది మనం చూస్తున్నాం. అంటే ఎంత సీరియస్ టైంలో ఈ పాస్ట్ టైమ్స్ అవసరమా కొన్నిసారి అనిపిస్తుంది అనమాట. కానీ యాక్చువల్గా మనకి భగవంతుడు అంటే ఏంటో తెలియాలి అంటే కృష్ణుడు లీలలు వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు వృందావనంలో ఏం చేస్తున్నాడు, ఎందుకంటే గోకులంలో గోకుల వృందావనే గోలోక వృందావనం. భగవంతుడు 5000 సంవత్సరాల కిందట ఈ భౌమ్య వృందావనంలో వచ్చినప్పుడు భగవంతుడు ఏ లీలలు చేశాడు, వాస్తవంగా భగవంతుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏ లీలలు చేస్తారో అవే లీలలు వాటి యొక్క నమూనా అనమాట. అంటే కొంచెం మచ్చుకి కొన్ని లీలలు తీసుకొచ్చి భౌతిక ప్రపంచంలో చేస్తారనమాట. కాబట్టి భౌతిక ప్రపంచంలో భగవంతుడు చేసిన లీలలు ముఖ్యంగా వృందావనం లీలలు, ద్వారక లీలలు అవి కాదు. వృందావనంలో కృష్ణుడు ఏ లీలలు చేశారో ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు ఎగ్జాక్ట్ గా అవే లీలలు చేస్తూ ఉంటారు. కాబట్టి కృష్ణుడు భాగవతంలో కృష్ణుడు లీలలు మనం అంటే కృష్ణుడు బృందావనంలోకి ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరించినప్పుడు ఏ లీలలు చేశారో చదవడం ద్వారా తద్వారా భగవంతుడు ధామంలో కూడా ఎలా ఉండబోతున్నాడు, ఏం చేస్తున్నాడు మనకు ఒక ఐడియా వస్తుంది. వాట్ ఇస్ కృష్ణ డూయింగ్? ఏం చేస్తున్నారంటే ఏం చేయట్లే, కలిసిమెలిసి ఆడుతున్నారు అనమాట. గోప బాలకులతో ఆడుకుంటున్నారు. తర్వాత సో వివిధ రకాల ప్రతిరోజు ఒక రకమైన ఆటలు ఆడుతూ ఉంటారు. అక్కడ గోపబాలకులు అందరూ ఏం చేస్తారు, అక్కడ ఉన్న మొక్కలు అన్నింటిలో కొట్టుకొని పువ్వులు తెంపుతారు. పువ్వులన్నీ తెంపి ఆ పువ్వుల్ని కృష్ణుడి యొక్క టర్బన్ ఏమంటారు, గుడ్డతో తలపాగ, కృష్ణుడు తలపాగకి ఆ పువ్వులు అలంకరిస్తూ ఉంటారు. సో వాళ్ళు చేస్తున్న సేవలు ఏంటంటే ఇవి మనలాగా శ్యామ సుందరికి మనలాగా 6 సార్లు నైవేద్యాలు, తర్వాత 6 సార్లు ఆరతి చామర అవేం కాదు. జస్ట్ పువ్వు కృష్ణ ఈ పువ్వు నీకు బాగుంటుంది తీసుకో అని తల మీద పెడుతూ ఉంటారు. ఈ విధంగా మరి కృష్ణుడు కళ్ళు మూసుకుంటూ ఉంటాడు అనమాట. వాళ్ళందరూ కూడా కృష్ణుడు చుట్టూ చేరుతారు. కృష్ణుడు చెప్తారు మీరు నా నోట్లో పెట్టండి అని. ప్రతిరోజు వాళ్ళ డబ్బాలన్నీ తెచ్చుకుంటారు అనమాట. ఇళ్ళ నుంచి లంచ్ ప్యాక్ చేసుకుంటారు కదా, లంచ్ తీసుకొస్తారు. లంచ్ తీసుకొచ్చినప్పుడు సో ప్రతి ఒక్కరు లంచ్ షేర్ చేసుకుంటారు అండ్ ఆడుతుంటారు అనమాట. కృష్ణుడు చెప్తారు సరే నా నోట్లో పెట్టండి, నేను చెప్తాను ఆ ఐటమ్ ఏంటో చెప్పేస్తాను అని చెప్పి నోట్లో పెడతారు. ఓకే ఇది కిచిడి, ఇది రసగుల్లా, ఇది రసమలా, ఇది లడ్డు. కృష్ణుడు చెప్పకుండా ఒకసారి నోట్లో చామంతిలో పెట్టేస్తారు అనమాట. కృష్ణుడు తినేది నోడంతా ఇదైపోతుంది, అందరు నవ్వుతారు. కృష్ణుడు ఒక రకంగా కృష్ణుడు తన భక్తులకు ఆనందం ఇవ్వడం కోసం, కృష్ణుడు తన భక్తులు నవ్వించడం కోసం తను నవ్వులు పాలవుతున్నాడు అనమాట. ఇన్ జనరల్ గా మనము నవ్వించడానికి ఇష్టపడతాం తప్ప నవ్వులు పాలవడానికి మనం ఇష్టపడరు. ఇక్కడ దేవాది దేవుడు తను నవ్వులు పాలవుతున్నాడు. ఇక్కడ భగవంతుడు కళ్ళు మూసుకోవాలా, కళ్ళు తెరవాలా. శ్రీ మహావిష్ణువు అనంతకాలంగా అతను కళ్ళు కరుణ సముద్రంలో అతను కళ్ళు మూసుకొని ఉంటారు అనమాట, యోగ నిద్ర అంటారు. అతను కళ్ళు మూసుకొని ఉంటారు, ఆయన తన శరీరంలో నుంచి అనంతమైన విశ్వాలు బయటకు వస్తూ ఉంటాయన్నమాట. భగవంతుడు పడుకుంటూ నిద్ర యోగంలో ఉంటూనే ఈ సృష్టి మాస్తం చేసేస్తాడు. మన కళ్ళు తెరిచి చూస్తున్నా సరే మన పని మధ్యాహ్నం పడలాము, భగవంతుడు కళ్ళు మూసుకొని దాని పనులను చేస్తాడు. అలాంటి కృష్ణుడికి, అలాంటి మహావిష్ణువుకి, ఆద్యుడైన కృష్ణుడికి కళ్ళు మూసుకున్నది మాత్రాన తన నోట్లో ఏమవుతుందో తెలియదా, బట్ హీ నోస్ ఇట్. కానీ అతని యొక్క లీలాశక్తి, అతని యొక్క ఐశ్వర్య శక్తిని దాటేస్తుంది అనమాట. అలాగని చెప్పి కృష్ణుడు తెలిసి మరీ కృష్ణుడు నటిస్తున్నాడా, అదొక క్వశ్చన్. చాలా సార్లు జనాలు ఏమనుకుంటారంటే మేబీ కృష్ణుడికి తన భక్తుల్ని నవ్వించడం కోసం కృష్ణుడికి తెలిసి కూడా కృష్ణుడు ఆ విధంగా యాక్టింగ్ చేస్తున్నాడు. కృష్ణుడేమి యాక్టింగ్ చేయట్లేదు, ఇది ఒక విషయం అనమాట. కృష్ణ ఇస్ నాట్ యాక్టింగ్. కృష్ణ ఇస్ నాట్ యాక్టింగ్. కృష్ణుడు నిజంగానే సర్ప్రైజ్ అవుతాడు. కృష్ణుడు నిజంగానే సర్ప్రైజ్ అవుతాడు. కృష్ణుడు నిజంగానే చామంతి నోట వెళ్ళిపోగానే అది చేదు వాసన, చేదు వగర కలిపిన వాసన అనమాట. నిజంగానే దాన్ని సెన్సెస్ట్ ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎందుకంటే భగవంతుడు అఖిల రసామృతమూర్తి అంటే అన్ని రసాలని అతను ఆస్వాదిస్తున్నాడు. యశోదమాత కృష్ణుడిని పరిగెట్టిస్తుంటే కృష్ణుడు పరిగెట్టాలి అని భయపడుతున్నట్టు నటించట్లేదు. మనం కొన్నిసారి భయపడుతున్న నటిస్తామనమాట, కానీ కృష్ణుడు భయపడుతున్నట్టు నటించట్లేదు, నిజంగా భయపడుతున్నాడు కృష్ణుడు. అదే ఎలా ప్రభుత్వ దేవాది దేవుడు ఎలా భయపడుతున్నాడంటే భగవంతుడి యోగమాయ శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి అతనికి అంతరంగ శక్తి, ఆ శక్తికి తెలుసు. ఏమని తెలుసు, కృష్ణుడు ఈ లీలల్ని ఆస్వాదించాలనుకుంటున్నారని చెప్పి. కాబట్టి భగవంతుడి యొక్క ఆ యొక్క లీలాశక్తి అనేది భగవంతుడు, ఇంకొక శక్తి ఉంటుంది, ఏ శక్తి, ఐశ్వర్య శక్తి. ఐశ్వర్య శక్తి అంటే ఏంటి, ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వనియంత్రకుడు. ఈ మూడు ఏంటి, భగవంతుని యొక్క ఐశ్వర్య శక్తి. అంటే అతనికన్నా శక్తివంతుడు లేడు, అతనికి తెలియంది లేదు, అతను నియంత్రించలేని లేదు. కానీ ఇవి ముందుకున్నాయనుకోండి, అప్పుడు భగవంతుడు ఏ లీలని ఆస్వాదించలేడు. భగవంతుడు లీలల్లో పాల్గొంటున్నాడంటే తన భక్తులకు ఆనందం ఇవ్వడం కోసం మాత్రమే కాదు, అఫ్కోర్స్ భక్తుడికి ఆనందం ఇవ్వడం కోసము, దాంతో పాటు పడితే తను కూడా ఆనందం పొందడం కోసం. ఇప్పుడు భగవంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయితే యశోదమాత పరిగెడుతుంది, కృష్ణుడు భయపడుతుంటే యాక్టింగ్ చేస్తున్నాడు, అప్పుడు యశోదమాతకు ఆనందం, కృష్ణుడికి ఏం ఆనందం ఉంది, కృష్ణుడికి ఏం భయం లేదు. అంటే ఆ భయము అనే ఫీలింగ్ కృష్ణుడు ఆస్వాదించట్లేదు. కానీ కృష్ణుడి యొక్క లీలాశక్తి, కృష్ణుడి యొక్క ఐశ్వర్య శక్తిని వెనక్కి నెట్టేస్తుంది అనమాట, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పి. అంటే అప్పుడు కృష్ణుడు ఆ సమయంలో నిజంగా చిన్నపిల్లవాడిలాగే ఫీల్ అవుతుంటాడు అనమాట. చిన్నపిల్లలు యాక్ట్ చేయట్లేదు, నిజంగా చిన్నపిల్లని అనుకుంటాడు, నిజంగా భయపడుతూ ఉంటాడు యశోదమాతకి. తద్వారా భగవంతుడు ఆ చిన్నపిల్లలు పొందే అలక, భయము, ఆనందము, చిన్న చిన్న విషయాలకు ఆనందపడతారు చిన్నపిల్లలు, చిన్న చిన్న విషయాలకు ఆనందపడతారు అనమాట. అవన్నీ కృష్ణుడు విధంగా పొందుతున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాకం చూడండి, అంటే కృష్ణుడు ఆ 2-3 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు వెన్న దొంగతనం చేసేవాడు కదా. ఫస్ట్ టైం కృష్ణుడు వెన్నప్పుడు దొంగతనం చేస్తాడు, మీకు కృష్ణ లీలా మంది పేసులో చెప్పాను. వెన్న దొంగతనానికి వెళ్ళినప్పుడు అయితే కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా సరే అతని శరీరం నుంచి కాంతి వస్తుంది కాబట్టి తెలిసిపోతుంది. శవర లేనప్పుడు కొండ వేస్తారు, కొండలో చేపెడతాడు, యశోదమ్మ చూసేస్తుంది అనమాట. ఫస్ట్ కొండలో చేపెడతాడు, తర్వాత తీసుకెళ్ళి నోట్లో పెట్టుకుని పారిపోతున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు పిల్లర్ కనిపిస్తుంది. పిల్లర్ అంటే స్తంభం, ఆ స్తంభము మెరుస్తూ ఉంటుంది అనమాట. కృష్ణుడు అనగానే కృష్ణుడు చూసి ఎవరైనా చూస్తారని చెప్పి ఇష్ అంటాడనమాట. ఆ స్తంభం కూడా ఇష్ అంటూ ఉంటుంది, వెనకాల నుంచి యశోదమ్మ చూస్తూ ఉంటుంది. కృష్ణుడు అంటాడు యశోదమ్మ చెప్పొద్దు అంటాడు, స్తంభం కూడా చెప్పొద్దు అంటాడు, కావలిస్తే నీకు ఇస్తానంటాడు, ఏసంటే తీసుకోండి తీసుకోవాలన్నమాట. అప్పుడు నీకు మరీ ఎక్స్ట్రా అయిపోతుంది, చెప్పుకుంటే చెప్పుకొని అన్నీ నేను ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. వెనకాతల నుంచి యశోదమాత ఇవన్నీ చూసి నిజంగా నవ్వుతుంది అనమాట, చాలా ఆనందపడుతుంటుంది. కృష్ణుడు యశోదమాత చూడాలని యాక్టింగ్ చేయట్లేదు. కృష్ణుడు నిజంగా ఒక చిన్నపిల్లవాడు, ఏ విధంగా చిన్న చిన్న విషయాలకు ఆనందపడుతూ ఉంటారు, అదే విధంగా కృష్ణుడు కూడా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే భగవంతుడు ఇంకేం పని లేదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు వయసుకు వచ్చాము, ఈరోజు నేను మరి ఒక 2-3 ఏళ్ళ పిల్లలతో ఆడుతుంటే చక్రధారిపుకి ఏం పని లేదా, అతను టెంపుల్ ప్రెసిడెంట్ అప్పుకి ఏం పని లేదా అంటే, సరే 1-2 సార్లు ఆడితే ఓకే, కానీ ఎప్పుడు ఆడుతూ ఉంటే ఇతనికి ఏం పని లేదు అనుకుంటాం మనం. సో అంటే ఒక గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, అతను ఫుల్ గా బిజీ ఉంటాడు, అతని దగ్గర 10 మంది సెక్రటరీలు ఉంటారు, అతను ప్రతి నిమిషానికి ప్రోటోకాల్స్ ఉంటాయి, అతను ఎవరు కలవాలన్నా సరే 10 ప్రోటోకాల్స్ దాటుకొని వెళ్ళాలి, ప్రతి నిమిషం షెడ్యూలింగ్ అయి ఉంటుంది, అతని దగ్గర కావాలంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం బిజీ పీపుల్ అన్నమాట. కానీ కృష్ణుడి విషయంలో ఏంటంటే ఇవేమీ ఉండదు కృష్ణుడి విషయంలో. అండ్ అతను ఈజ్ ద సిఇఓ, ఈజ్ ద ఎండి, ఈజ్ ద ప్రొప్రైటర్ ఆఫ్ అనంత కోటి బ్రహ్మాండాస్, అందుకే అతని అనంత కోటి బ్రహ్మాండ నాయక అంటారనమాట. కానీ అతను ఎలా ఉంటాడంటే చాలా ఫ్రీగా ఉంటాడు అనమాట, అంటే ప్రపంచంలో టైం అంతా తన దగ్గర నింపాదిగా చేసుకుంటాడు కృష్ణుడు. ఎందుకు నింపాదిగా అంటే అతని యొక్క గొప్పతనం అది. యాక్చువల్గా కంటిన్యూస్ గా పరిగెట్టేవాడు గొప్పవాడు కాదు, కాలు మీద కాలు వేసుకున్నవాడు గొప్పవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ ఉన్నారు సీఈఓ, రిలాక్స్గా ఉంటారు వాళ్ళు, కానీ మొత్తం చక్రం తిప్పేస్తుంటారు అనమాట. ఎలా తిప్పేస్తారంటే అతని కింద ఎంతో మంది పెద్ద పెద్ద సీఈఓలు ఉంటారనమాట, అవునా కదా. అతని దగ్గర రిటైలింగ్ మార్కెట్ ఒకరికి, పెట్రోలియం ఒకరికి, టెలికామ్ ఒకరికి, ఐటీ సెక్టర్ ఒకరికి, చెప్పుకుంటూ పోతే ఇన్ఫ్రా ఒకరికి, టెక్స్టైల్స్ ఒకరికి, రిటైల్ మార్కెటింగ్ ఒకరికి, ఇలా ప్రతి చైన్ కి ఒక 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 సీఈఓ ఉంటారు. వాళ్ళు టార్గెట్స్ ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు, మొత్తం వాళ్ళు చూసుకుంటారు అనమాట. చూసుకొని వాళ్ళు ఇద్దరికి అప్ చెప్తారు, ఇతను జస్ట్ మానిటర్ చేస్తారు అనమాట, రైట్. సో ఇతను హ్యాపీగా హాలిడేస్ లో ఫ్యామిలీతో గడుపుతూ ఉంటాడు, వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. అదే విధంగా భగవంతుడు అతడు ఏమీ సాధారణ ఒక సాధారణ మనిషి ఇలా ఉన్నప్పుడు అతను ఏమీ కింద మీద పడిపోయి నోటంతా నురు కారిపోతూ అలసిపోతూ చెప్పి అలాగా అతను ఏమి కాదు. కృష్ణ ఇస్ రిలాక్సింగ్. ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం అనేది ఉండదు. కాలం అనేది అని వచ్చినాక వృద్ధాప్యము, వయస్సు, ఇది అది అన్నీ వస్తాయి. ఇన్ స్పిరిచువల్ వరల్డ్ దేర్ నథింగ్ కాల్ టైం. కాలం అనేది ఉండదు, వాచ్ అనేది ఉండదు అక్కడ స్పిరిచువల్ వరల్డ్ లో. అదే కాలం అనేది ఉండకపోతే ఈ సమయంలో మరి నేను చెప్పి ఈ సమయంలో ఇది అవుతుంది, ఆ సమయంలో అదవుతుంది అంటే కాలం అనేది ఉంది కదా. అంటే అర్థమేంటంటే కాలం అనేది భగవంతుడు లీలని లీలలకి అవసరమైనంత వరకే కాలం ప్రభావం చూపిస్తుంది తప్ప అంతకుమించి ఏం కావద్దు. అంటే భగవంతుని లీలలకి అవసరమైనప్పుడు మాత్రమే కాలం అనేది ప్రభావం చూపిస్తుంది, అదర్వైజ్ కాలం అనేది భగవంతుని పరిధిలో ఉంటుంది కానీ భగవంతుని పరిధిలో అదే కాలం పరిధిలో భగవంతుని. సో కృష్ణ వెన్ యూ రీడ్ వృందావన లీలా మనం చూసినట్టే మనకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అంటే భగవంతుడు ఇస్ వెరీ సింపుల్, ద సుప్రీం లార్డ్, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే ఆడుతూ ఉంటాడు అనమాట, అంతే. వృందావనం చూసినట్టు అయితే అట్లీస్ట్ భౌమ్య వృందావనం అంటే భౌతిక ప్రపంచంలో కృష్ణుడు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే అట్లీస్ట్ రాక్షసులు చంపుతున్నాడు. గోలోకంలో భగవంతుడు రాక్షసులు కూడా చంపడు, తెలుసో లేదా విషయం. ఇన్ స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఆర్ నో రాక్షసాస్, భగవంతుడి నామంలో రాక్షసులు ఉండరు. భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు ఈ యొక్క వీర్యరస అంటే చైవల్రస్ నేచర్ అంటే యుద్ధం చెయ్యాలనే తపన చూశారు, అవి కావాలి అంటే భగవంతుడు భౌతిక ప్రపంచంలో అవతారం తీసుకున్నప్పుడు ఆ కోరికలు తీర్చుకున్నాడు భగవంతుడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ కోరికలు అక్కడ దే నో ఫైట్స్, దే నో వీర్యరస అనమాట. కాబట్టి కృష్ణుడు అఫ్కోర్స్ భౌతిక ప్రపంచంలో కంటిన్యూస్ గా అవతారం తీసుకుంటూ ఉంటారు, కాబట్టి కొన్ని కొన్ని లీలలు భౌతిక ప్రపంచంలో నడుస్తూ ఉంటాయి ఈ రాక్షసులు అవన్నీ. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో యాక్చువల్గా ద్వితీయ శ్రేణి రసాస్ అనేవి లీలలు ఉండవు అసలు, అన్ని ప్రథమ శ్రేణి రసాస్. ప్రథమ శ్రేణి అంటే ఏంటి, ముఖ్యమైన 5 రసాలు, శాంతరస, దాస్యరస, సాఖ్యరస, వాత్సల్య రస, మాధుర్య రస. ఈ 5 రసాస్ ప్రైమరీ, ప్రైమరీ అంటే ముఖ్యమైన రసాలు అనమాట, ముఖ్యమైన సంబంధాలు ఇవి ఐదు. ఈ 5 మాత్రమే గోలోక వృందావనంలో ఉంటాయి, మిగతా సెకండరీ రసాలు గోళ వృందావనం ఉండవు. భయానక రస, బీభత్స రస ఇవేమి ఉండవు అనమాట, అవి భగవంతుని యొక్క భౌమ్య లీలల్లో ఉంటాయి అనమాట, రైట్. సో దాని ప్రభుజీ అంటే అప్పుడప్పుడు రాక్షసులు చంపుతున్నాడు కృష్ణుడు, అది కూడా లేదా స్పిరిచువల్ వరల్డ్, అది కూడా లేదు స్పిరిచువల్ వరల్డ్ దేర్ ఆర్ ఈవెన్ కండెన్స్ నెక్టర్. ఎందుకంటే కృష్ణుడు రాక్షసులు చంపుతున్నాడు అంటే కృష్ణుడి యొక్క శక్తి, ఆ శక్తి పేరు వాసుదేవ్. సో భగవంతుని యొక్క వాసుదేవ శక్తి, వాసుదేవ కృష్ణుడు అంటే విస్తరణ, ఆ వాసుదేవ అనేవాడు రాక్షసులు చంపుతారు, వాసుదేవ శక్తి రాక్షసులు చంపుతుంది. కృష్ణుడు యొక్క స్వయం రూప కృష్ణ అతను రాక్షసులతో సంబంధం కూడా లేదు కృష్ణుడికి, ఈజ్ ఓన్లీ విత్ ఇస్ డివోటెడ్. భగవంతుడు ఏం చేస్తారంటే భక్తులతో ఉంటాడు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. భగవంతుడికి ఏమి చేయడు, తన భక్తులతో ఉంటాడు, తన భక్తులతో ప్రేమ కలాపాలు, తన భక్తులతో వివిధ నీళ్ళల్లో మునిగి తేలుతూ ఉంటాడు తప్ప భగవంతుడికి నీళ్ళ లేదు. కాబట్టి వృందావనం చూసినట్లయితే చాప్టర్ తర్వాత చాప్టర్ అన్ని ఏంటంటే భగవంతుడు తన యొక్క అంతర్గత భక్తులు ప్రజవాసిస్తూ వారితో కలిసేసిన లీలలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు. సో కృష్ణుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, బాండరీవనంలో భక్తుల దగ్గర పాట పాటలాడుతూ ఉన్నారనమాట, తలపాగా మేధాలు పట్టడము, ఈ ఆటలు ఆటలు అంతే. సో సో ఒకసారి ఒక జర్మన్ భారతదేశం వస్తాడు, ఎందుకంటే ఇండియా ఈజ్ ల్యాండ్ ఆఫ్ రిలిజియన్, ప్రపంచంలో అందరికీ తెలుసు భారతదేశం అంటే. అంటే ఈ రోజు భారతదేశం అంటే దేనికి ఫేమస్? క్రికెట్ కి ఫేమస్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫేమస్, అవునా కదా? కానీ ఒకప్పుడు యాక్చువల్గా భారతదేశం అంటే దేనికి ఫేమస్? స్పిరిచువాలిటీకి ఫేమస్. భగవంతుని గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి? భారతదేశం రావాలి. అది అండర్స్టాండింగ్ అనమాట. యు షుడ్ విజిట్ ఇండియా టు నో అబౌట్ గాడ్. హిస్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్, అతనికి భగవంతుని తెలుసుకోవాలని తపన పుట్టింది. ఆ తపన పుట్టినప్పుడు అతడు అమెరికా నుంచి ఫస్ట్ అఫ్ కోర్స్ యూరప్ వస్తారు. యూరప్ నుంచి అక్కడ తపన పుట్టినప్పుడు అప్పుడు ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు అతనికి ఒక సాల్వ్ చెప్తారనమాట, నిజంగా నీకు భగవంతుడిని తెలుసుకోవాలని తపన ఉంటే నువ్వు ఎవరికి ఎక్కడికి వెళ్ళాలి? భారతదేశం వెళ్ళాలని చెప్తాను. ఎందుకంటే అక్కడ నీ హృదయంలో ఉన్న అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, అంటే నీకు జవాబు దొరకని అన్ని ప్రశ్నలకు జవాబు భారతదేశంలో దొరుకుతుంది అని చెప్పి. సో ఆ విధంగా మహారాజ్ కాలినడకన యూరోప్ నుంచి భారతదేశం వరకు కాలినడక వస్తారు. ఒక్క రాధనాథ్ మహారాజే కాదు, హిజ్ హోలీనెస్ హిజ్ గ్రేస్ జరనివాస్ ప్రభు, హిజ్ గ్రేస్ పల్కజాంగ్రి ప్రభు, వీళ్ళందరూ కూడా ఏంటది భారతదేశం వెతుక్కుంటూ వస్తారనమాట. జరనివాస్ ప్రభు కూడా అంతే, అతను పంకజాంగిరి వాళ్ళిద్దరు ట్విన్స్, కవల పిల్లలు. వాళ్ళిద్దరు లండన్ లో వాళ్ళు పెరిగారనమాట. తర్వాత వాళ్ళు కూడా ఇలా భగవంతుని తెలుసుకోవాలంటే వాళ్ళు పాటించే ధర్మం, వాళ్ళ రిలిజియన్ లో అతనికి వాళ్ళకి సంతృప్తి దొరకలేదు. లేదు, ఎందుకంటే ఆ ధర్మంలో భగవంతుడు అంటే అండర్స్టాండింగ్, అంటే భగవంతుడు అంటే ఈజ్ ఏ జడ్జ్మెంట్ డే అంటారనమాట. అంటే భగవంతుడు అంటే ఒక జడ్జి లాగా అనమాట. సరే, మృత్యు అయిన తర్వాత ఆ మనిషి తప్ప ఒప్ప, తప్పైతే శాశ్వతంగా నరకానికి, ఒప్ప అయితే స్వర్గానికి. కానీ వాళ్ళకి అర్థం కాలేదు భగవంతుడు అనేవాడు క్రూరుడా, అంటే భగవంతుడు అనేవాడు తప్పు ఒప్పులు బట్టి మనిషిని ప్రేమించడం ద్వేషించడం చేస్తూ ఉంటాడా? సో దిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, భగవంతుని గురించి ఆ అవగాహన వారికి అది అసంపూర్ణ అవగాహన అనిపించింది. ఇంకా లేదు భగవంతుడు అంటే ఇది కాదు, భగవంతుడు అంటే ఎందుకన్నా ఎక్కువ ఏదో ఉంది తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అనే అవగాహనతో వాళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళకు కూడా దొరికిన సమాధానం ఏమిటి? భారతదేశం. సో భారతదేశం వస్తే మాకు కావాల్సిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అనే అవగాహనతో వాళ్ళు భారతదేశానికి పయనమవుతారు. వాళ్ళు కూడా జరణివాస పంకజ్ అలా ప్రయాణమైన తర్వాత భారతదేశం మొత్తం తిరిగి చివరికి జగన్నాథ్ పురి వస్తారు. జగన్నాథ్ పురి వచ్చిన తర్వాత అంటే జరణివాస పంకజాంగారు మధ్యలో ఇక్కడ స్టక్ అవుతారు. జరణివాస్ ప్రభు జరణివాస్ జగన్నాథ్ పురి వస్తారు. జగన్నాథ్ పురిలో అతను చూస్తారు, అప్పటికీ అతనికి కావాల్సిన ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అతను 4-5 ప్రశ్నలు ఉంటాయి, చాలా మంది కలుస్తారు సమాధానం దొరకదు. చివరికి డిసైడ్ అయిపోతారు ఏమని, రేపు నేను జపాన్ వెళ్తాను, జపాన్ లో ఏదో మొనాస్ట్రీలో బుద్ధిస్ట్ మొనాస్ట్రీలో వెళ్ళి జన్ మొనాస్ట్రీలోకి వెళ్ళి వెళ్తాను, అక్కడ నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అనుకుని ఇంకా రేపు బయలుదేరిపోతాను ఎంబసీకి వెళ్ళి, ఎందుకంటే జపనీస్ పాస్పోర్ట్ తీసుకు వీసా తీసుకుంటానని చెప్పి అతను ప్రయాణం అవుతున్న సమయంలో ఒక్కరోజు ముందు అతనికి భక్తులు, ఇస్కాన్ భక్తుల ద్వారా భగవద్గీత దొరుకుతుంది అనమాట. సో ప్రభు దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళు ఫ్రీగా ఇస్తారన్నమాట భగవద్గీత తీసుకోవడం జరిగింది. అలా భగవద్గీత తీసుకున్నప్పుడు ఇంగ్లీష్ భగవద్గీత ఎప్పుడైతే జరణివాసు చదువుతారో వెంటనే ఒక్క రోజులోనే తన ప్రశ్నలకు అన్నింటికి సమాధానం దొరికేస్తుంది. జరణివాసు మనం కూడా భగవద్గీత చదివాము, తీసుకున్నాము, చాలా చదువుకుంటామేమో, కానీ మనకి ప్రశ్నలే లేవు. మనకి ఏ ప్రశ్నలు ఉన్నాయి? ప్రభుజీ ఈరోజు ఇండియా మ్యాచ్ ఉందా? ఎవరు గెలిచారు? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? లేకపోతే ఎవరు గెలుస్తారు? మన ప్రశ్నలన్నీ ఇలాగే ఉంటాయి మనకి. కానీ గొప్ప వ్యక్తులు మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రశ్నలు వేరేలా ఉంటాయి. సో ఒక ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ అంటే అప్పట్లో ఎప్పటి విషయమే జరిగింది కాకుండా 1900 మేబీ 40 అంటుంది, 50 అంటుంది, రైట్? సో అంటే అప్పటికి బ్రిటిష్ అంటే ప్రపంచంలో 1, ఇంగ్లాండ్ అంటే వరల్డ్ 1 అప్పుడు, ఇప్పుడంటే అమెరికానా? సో అలాంటి దేశంలో పుట్టిన వ్యక్తికి ఈ లేనిదేముంది, సంపన్నమైన కుటుంబంలో పుట్టారు జరణివాస్ ప్రభు. అయినా సరే అతను భగవంతుని గురించి సత్యాన్వేషణలో భారతదేశం వచ్చినప్పుడు ఇంకా లాస్ట్ రోజు అని వెళ్ళిపోతున్నారు కానీ అప్పుడు అప్పుడు కృష్ణుడు కనుకరించి భక్తుల ద్వారా అతను భగవద్గీత అందజేసినప్పుడు ఆ భగవద్గీత ప్రభు చదివినప్పుడు వెంటనే కృష్ణుడికి అన్నింటి సమాధానం దొరికేస్తుంది. వెంటనే అర్జున జడ్డు జరణివాస్ ప్రభు జగన్నాథ్ పూర్ నుంచి కల్కట్టా టెంపుల్ కి వస్తారు. కల్కట్టా టెంపుల్ కి వచ్చి టెంపుల్లో అతను జాయిన్ అవుతారు అన్నమాట, తమకు ఇష్టమైన దగ్గర. తర్వాత కొండ్రోండ్ పోయాక మాయాపు పయనమవుతారు. అప్పుడే రాధామాధవుని స్థాపిస్తారు శ్రీ ప్రభుపాదులు వారు. అంటారు అన్నమాట, సార్ రాధామాధవ్ వచ్చారు కానీ పూజారి లేరు అంటే ప్రభుపాద చెప్తే వస్తారు అంటారు అనమాట. ఉంటా ఉంటారు జన్మ నివాసం పంకజ టైంలో అక్కడికి వస్తారు అనమాట. సో ఇట్ ఆల్ హ్యాపన్స్ లైక్ దాట్. సో యూ కెన్ సీ సార్ ఎంతో మంది మనకు తెలియదు కానీ చాలా సార్లు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం రావాలని కోరుకుంటారు అనమాట. భారతదేశం రావాలి, వాళ్ళకి ఎన్నెన్నో అనంతం క్వశ్చన్స్, వారికి సమాధానం దొరకని చాలా ప్రశ్నలు భారతదేశం వస్తే దొరుకుతాయని చెప్పి భారతదేశం వస్తారు. అలా వచ్చిన వాళ్ళలో చాలా మంది రకరకాల స్వామి భావన కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది అంటే మోసగింపబడతారు. కానీ ప్రభుపాద చెప్పారనమాట, ఒక వ్యక్తి నిజాయితీగా భగవంతుని తెలుసుకోవాలనుకున్నప్పుడు కృష్ణుడు 100 శాతం ఆ వ్యక్తిని సరైన గురువు దగ్గరికి తీసుకెళ్తారు అని ప్రభుపాద చెప్తారు. ఎందుకంటే ఒకసారి ప్రభుపాదని ప్రశ్న అడుగుతారు అనమాట, స్వామీజీ వాట్ ఇఫ్, ప్రభుపాద లెక్చర్ చెప్తారు అనమాట. ఎందుకంటే చాలా మంది తప్పుడు స్వామీజీ తప్పుడు బాబాజీ ఉన్నారు మోసపోకూడదు అని చెప్తే, కానీ అంటారు వాట్ ఇఫ్ సంబడి జెన్యున్ సిన్సియర్ మనిషి కానీ అతను దురదృష్టవశాత్తు ఒక తప్పుడు స్వామీజీకి వెళ్ళిపోయారు అంటే ప్రభుపాద చెప్తారు అలా ఎప్పటికీ అవ్వదని చెప్తారు. బికాస్ భగవంతుడు ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా భగవంతుని అన్వేషణలో ఉంటారో, నిజాయితీ వ్యక్తి ఉన్నారో అటువంటి వ్యక్తికి భగవంతుడు ఖచ్చితంగా అన్యాయం చేయడు, ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తిని భగవంతుడు ఒక నిజమైన సాధువు దగ్గర తీసుకెళ్తాడని చెప్పి, కాబట్టి ఎదుటి వ్యక్తిని ఇతను నిజమైన సన్యాసినా కాదా, నిజమైన భక్తుడా కాదా, నిజమైన స్వామీజీనా కాదా అని అడిగే ముందు ముందు నేను నిజమైన అతను ఎదుటివాడు ఎదుటివాడి నిజాయితీ పరుడా, ఆ స్వామీజీ నిజాయితీ స్వామీజీ అడిగే ముందు నేను నిజమైన అన్వేషకున్నా, నేను నిజమైన సత్యాన్వేషణ నిన్ను అడుక్కోవాలి. ఎందుకంటే ఇఫ్ యువర్ ఆన్సర్ ఇస్ రైట్, నువ్వు నిజంగా సత్యాన్వేషుడు అయితే 100% కృష్ణుడు నీకు సరైన మనిషి చూపిస్తాడు. ఈ రోజు కాబట్టి రేపైనా సరే. ఎందుకంటే అరే భగవంతుడు ఈ లోకానికి వచ్చిందే దేనికోసము, తన భక్తులను ఉద్ధరించడం కోసము అండ్ వాళ్ళు దారి చూపించడం కోసం. అలాంటిది రాక రాక ఈ కలియుగంలో మనుష్యానం సహస్రేషు వేలల్లోనూ లక్షల్లోనూ కోట్లలోనూ ఒకడు వస్తాడు భగవంతుడు వైపు, వేలల్లో ఒకడు వస్తాడు. అలాంటి రాక రాక వచ్చిన వ్యక్తిని భగవంతుడు ఎందుకు అతనికి తప్పుడు వ్యక్తితో పరిచయం చేపిస్తారు, తప్పుడు తింది అలా అవదు. అలా అయింది అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఐదర్ నీలో దోషం ఉంది, యూ హ్యావ్ సమ్ అదర్ ఇంపర్ఫెక్షన్స్, మన మీద క్లాస్ లో డీటెయిల్ గా చూస్తాము. సో ఎనీ ఇప్పుడు జర్మన్ నుంచి ఒక వ్యక్తి వస్తాడు, దేనికోసం వస్తాడు, భగవంతుని తెలుసుకోవాలి భగవంతుడు ఎవరు అని చెప్పి. సో భారతదేశం వస్తున్నారు కానీ భారతదేశం వస్తే అతను కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే భారతదేశంలో వీధికి ఒక గుడి, సంతకో దేవుడు అవునా కదా, సో టూ మెనీ గాడ్స్. సో అతడు కల్కటా వస్తారు చూస్తారు, ఫస్ట్ కాళీ టెంపుల్కి వెళ్తారు. కాళీ టెంపుల్కి వెళ్తే అక్కడ కాళీదేవి చాలా బిజీగా ఉంటుంది అన్నమాట, ఏమంటారు త్రిశూలంతో రాక్షసుని పొడుస్తూ ఉంటారు. తర్వాత రకరకాల గుడికి వెళ్తూ ఉంటారు అన్నమాట. వెళ్తే ఏ గుడికి వెళ్ళినా సరే ఆ గుడిలో విగ్రహం ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది, రైట్? దుర్గాదేవి వెళ్తే కత్తితో పొడుస్తూ ఉంటుంది, శివుడు ఏదో చేస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఒక్కొక్కరు ఒక్క ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు ఏదో పనిలో బిజీగా ఉంటారు. చివరికి అతను ఎక్కడికి వెళ్తారు, రాధాకృష్ణ టెంపుల్కి వెళ్తారు అనమాట. రాధాకృష్ణకి టెంపుల్కి వెళ్తే కృష్ణుడు ఎలా ఉంటాడు, ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు అనమాట. అది కూడా ఎలా ఉంటారు, త్రిభంగి ఇలాగా ఇలా ఇలాగా ఇలాగా ఇలాగా, మీరు చూసారా కాళ్ళు ఇలా ఉంటాయి, నడు మీద ఇలా ఉంటుంది, ఛాతీ ఇలా వస్తుంది, మళ్ళీ తల ఇలా వస్తుంది అనమాట. 1, 2, 3 త్రిభంగి. భగవంతుడు త్రిభంగి రూపంలో ఉంటారు, త్రిభంగి రూపంలో ఉండి వేణు వాయిస్తూ ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తి తన పుస్తకంలో రాస్తారు, సో ఐ హావ్ కంక్లూడెడ్, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమని నిర్ణయానికి వచ్చాను, ఏమంటే శ్రీకృష్ణుడు వాస్తవానికి దేవాది దేవుడు అని చెప్పి. అండ్ అతని అండర్స్టాండింగ్ ఏంటంటే ఎందుకు కృష్ణుడు దేవాది దేవుడు అంటే, నేను అన్ని మందిరాలకు వెళ్ళాను, అన్ని దేవుళ్ళని చూశాను, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు, లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ ఏదో పనిలో బిజీగా ఉన్నారు. కానీ కృష్ణుడు మందిరానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నారు, అది కేవలం ఆడుతూ పాడుతూ, అంటే అతనికి ఏం పని లేదు. కృష్ణుడు అదన వెనీవర్ వాట్ ఈస్ ఇ డూయింగ్, జస్ట్ విత్ హిస్ డివోటీస్ తన భక్తులతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు భగవంతుడు. అండ్ భగవంతుడు అనేవాడు అతను అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటి, భగవంతుడు అనేవాడు ఎలా ఉండాలి, అందుకే పని ఉండకూడదు. లార్డ్స్ ఓన్లీ జాబ్ ఇస్ టు బి విత్ హిస్ డివోటీస్, నో సెపరేట్ వర్క్. అంటే అతనికి నతస్య కార్యం కారణం చ విద్యతే పరాస్తు శక్తి యువదయ్య శూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాది అని చెప్పి. సో రథస్య కార్యం కారణం సవిత్యతి. అంటే భగవంతుడు అనేవా డెఫినేషన్ ఏంటి, అతనికంటూ ఒక పర్టికులర్ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉండకూడదు. అది ఉంటే అంటే అతను కూడా బాధ్యత పట్ల బందీ అయినట్టు అనమాట. భగవంతుడికి మరి బాధ్యతలు పని సృష్టి స్థితి ప్రళయ అవన్నీ ఎవరంటే తన శక్తులు చూసుకుంటాయి. విష్ణువు తన శక్తి ఏంటంటే స్థితి అంటే మెయింటెనెన్స్ చూసుకుంటుంది. బ్రహ్మదేవుడు తన శక్తి సృష్టి చూసుకుంటాడు. మహేశివుడు తన శక్తి ప్రళయం చూసుకుంటారు అన్నమాట. సృష్టి స్థితి ప్రళయ మూడు కూడా ఎవరు చూసుకుంటారు? సో ఈ విధంగా భగవంతుడు సో కృష్ణుడు తన యొక్క శక్తులు అన్ని చూసుకుంటాయి. కృష్ణుడికి స్వయంగా ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. దిస్ ఇస్ గాడ్. సో మనం బృందావన లీల చూసుకున్నా సరే మనకి తెలుస్తుంది భగవంతుడు తన భక్తులతో హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉంటాడు. సో ఇప్పుడు ఎందుకు ఇంతసేపు ఈ లీల చెప్పాను అంటే, కాబట్టి భగవంతుడు ధామానికి మనం వెళ్ళాలి అంటే దానికి ఉండాల్సిన అర్హత ఏంటి అంటే సింపుల్ హార్ట్, సరళమైన హృదయం అండ్ నిస్వార్థమైన భక్తి. సో ఇవి ఉంటే మనం భగవంతుడికి వెళ్ళచ్చు అనమాట. అంటే అంతే తప్ప నీకేమి శక్తులు, నీ టాలెంట్స్, నీ స్కిల్స్ ఇవేమి అవసరం లేదు. నీ సంపద, నీ యొక్క సో కుంతిదేవి అదే చెప్తుంది, ప్రహ్లాదుడు అదే చెప్తాడు, తర్వాత గజేంద్రుడు అదే చెప్తారు, అవునా కదా, హనుమాన్ అదే చెప్తారు. అందరూ తన యొక్క ప్రార్థనల్లో అవే చెప్తారు. ఏం చెప్తారంటే కృష్ణ వీ డోంట్ నీడ్ యాక్చువల్లీ అంటే శ్లోకాస్, బట్ ఇదేంటంటే ఈ యొక్క ఆయు అంటే ఆయుష్, అందము, ఐశ్వర్యము, మేధస్సు, సంపద ఇవేమి నువ్వు చూడవు. ఏం చూస్తావు? హృదయం, భక్తి మాత్రమే చూస్తావు. ఎందుకంటే అవన్నీ కూడా నివ్విచ్చినవే, నివ్విచ్చినవే అవి, నీది నీ నుంచి వచ్చినవే కాబట్టి వాటితో ఎవరు ఇంప్రెస్ చేయలేదు. కానీ నిస్వార్థమైన భక్తి, సరళమైన భక్తి అది మాత్రమే చూస్తారు. కాబట్టి అఫ్ కోర్స్ మనము ఈ లోకంలో భక్తి చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే మన కేవలము భక్తి అంటే భక్తి సేవ, ప్రేమతో మన సేవ కూడా చేయాలి. ఆ సేవను ఎలా చేయాలి? ఒక గురువుని ఆశ్రయించి, సాధన స్థాయిలో గురువుని ఆశ్రయించి గురువుకి సేవ చేయాలి. గురువు బాలకృష్ణుడు సేవ చేయాలి, రైట్? అండ్ గురువు యొక్క గురువుని ప్రసన్నం చేసుకోవాలి, గురువు యొక్క భుజం కూడా భారాన్ని తొలగించాలి. అది మనం చేయాల్సిన పని. కానీ అర్థం చేసుకుంది ఏంటంటే అంతరంగికంగా బహిరంగ సేవ చేస్తూ చేస్తూ కూడా అంతరంగికంగా భగవంతుని పట్ల సరళమైన సరళమైన నిస్వార్థమైన భక్తిని మనం పెంచుకోవాలి. ఎందుకంటే దట్ ఈస్ వాట్ కృష్ణ సేస్. ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము? నిజంగా గోలోక వృందావనానికి మనం వెళ్తే అక్కడ మనం ఏం చేస్తామంటే ఇదే చేస్తాము, భగవంతునితో వివిధ లీలల్లో నిరంతరము నిత్య లీలలు, అంటే నిత్య నూతన లీలలు, అంటే నో బోరింగ్, నో రిపిటేషన్, ఎవ్రీ డే న్యూ డిఫరెంట్ పాస్ట్ టైమ్స్. దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ మొత్తము ఇంతే. ప్రతి అడుగు కూడా నృత్యమే, ప్రతి మాట కూడా గీతమే, ప్రతి అడుగు నృత్యమే, ప్రతి మాట కూడా గీతమే. ఇది స్పిరిచువల్ లైఫ్ యాక్చువల్గా కృష్ణుడితో అలా ఉంటుంది. కానీ మనము ఈ భౌతిక ప్రపంచం గురించి ఎలా బతుకుతున్నాము అంటే ఈరోజు ఏంటి, రేపేంటి, ఎల్లుండి, ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ఏంటి, రేపేంటి, ఎల్లుండి భయం భయం బతుకుతామన్నమాట. ఎప్పుడు ఏదో ఒక జబ్బు, ఏదో ఒక రోగము, ఏం లేకపోతే మానసిక సమస్యలు, లేకపోతే శారీరక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఏదో ఒకటి అనుకుంటుంది. అండ్ వీటి మధ్యలో కొంచెం ఉపశమనం లభిస్తుంది. కొన్ని రోజుల పాటు అన్ని అనుకున్నట్లు అవుతాయి మధ్య మధ్యలో. ఏమనుకుంటుంది, అరే ఇస్కాండి ఇవ్వడీస్ మరీ చెప్తారు, హ్యాపీగా ఉన్నాను కదా, చూడు ఈరోజు బిజినెస్ లాభం వచ్చింది, ఫ్రెండ్స్ ఎవరైనా కదా బహుమతి ఇచ్చారు, పుట్టినరోజు నాడు 10 మంది 10 మాట మంచి మాటలు అంటారు, అంతా అనుకుంటుంది. అరే బౌడ్ మెటీరియల్ ఇస్ వెరీ నైస్, భౌతిక చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట. కొత్త కొత్త కారు కొనుక్కున్నాము, కొత్త ఇల్లు కొనుక్కున్నాము, కానీ దాని ముందు వెనక కంటిన్యూస్గా స్ట్రగల్స్. కానీ మనం దీనికే ఆనందపడిపోతా ఉన్నాం. కానీ వాస్తవానికి జీవి అనేవాడు, ఆత్మ అనేవాడు ఎంత ఆనందం పొందగలంటే అది ఆ ఆనందం అనేది భగవంతుని సాంగత్యం నుండి సాధ్యం. ఎలాగ ఆ గోలోక వృందావనంలో కృష్ణుడితో నిరంతరము నిత్యమైన లీలలు, నూతనమైన నవయవరమైన లీలలు మనము ఉండాలి. సో దాని యొక్క రెప్లికా, ఆ శాంపిల్ భగవంతుడు భౌతిక ప్రపంచంకి వచ్చి దాని యొక్క బృందావన లీల ద్వారా మనంతా చూపిస్తాడు. ఈ లీలలు మనం వినడం ద్వారా ఏమవుతుందంటే మనలో కూడా, ఎందుకంటే మనకి కొత్త ఏం కాదు, ఒకప్పుడు మనం కూడా భగవంతుడితో పాటు అటువంటి లీలలో ఉండేవాళ్ళమే. అండ్ భగవంతుడు ప్రభుజీ మరి అసంఖ్యాకమైన జీవులు ఉన్నాయి కదా, కృష్ణుడు ఒక్కడే కదా, అసంఖ్యాకమైన జీవులతో భగవంతుడు ఎలాగా లీలలు చేస్తాడు అంటే చేస్తాడు. ప్రతి ఒక్కరికి కృష్ణుడు నాతోనే నీలం చేశాడని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సినిమా హాల్లో మనం సినిమా చూస్తాం, ఒక కళ్ళ ముందు చూస్తున్నాం అనుకో, ప్రతి ఒక్కరికి కృష్ణుడు అంటే ఆ పర్సన్ నాతోనే, మనమే నాకే అనుమతి అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి అనుమతి వస్తుంది. అదేవిధంగా భగవంతుడికి అది సాధ్యం, మనకి సాధ్యం కాదు. ప్రతి ఒక్కరితో కూడా భగవంతుడు వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉంటాడు, వ్యక్తిగతమైన నీలం చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఐ థింక్ ఐ హావ్ స్పోకెన్ ఎనఫ్. సో ఈ విధంగా భగవంతుడు రకరకాల లీలలు చేస్తూ ఉంటారు. అండ్ దేవతలు కూడా ఎప్పుడు చూస్తూ ఉంటారు అనమాట తను, వాళ్ళు కూడా ఆహా, వాళ్ళు సోమరసం తాగుతూ ఉంటారు, వాళ్ళకి ఓరసి అప్సరస్ అందరూ వస్తూ ఉంటారు, అయినా సరే వాళ్ళకి కింద అన్న లీలలు చూసి ఆశ్చర్యపోతుంటారు. ఈ యొక్క గోపబాలకులు, ఈ గొల్ల వాళ్ళు, ఈ గోపికా స్త్రీలు ఎంత అదృష్టవంతులు, స్వయంగా కృష్ణుడితో వాళ్ళు అంత దగ్గరగా లీలలు చేస్తున్నారు అని చెప్పి. సో వాళ్ళు కూడా కోరుకుంటుంది, మేము కూడా అలా కృష్ణుడితో కలిపి అలాగా క్రీడల్లో పాల్గొనాలి అని చెప్పి. కానీ వాళ్ళకి తెలుసు ఏమంటే మాకు అర్హత లేదు అని చెప్పి, కానీ కోరుకుంటారు మేము కూడా అలా అవ్వాలి అని చెప్పి. సో ప్రతిరోజు కృష్ణుడు గోచారానికి వస్తారు, కృష్ణుడు బలరాముడు మిగతా అందరూ కూడా గోవుల్ని అడుగా పంపించేస్తారు, వాళ్ళందరితో కలిసి ఆడుతూ ఉంటారు అనమాట. ఎలా ఆడుతూ ఉంటారు అంటే కొన్నిసార్లు కలిసి ఆడుతూ ఉంటారు, కొన్నిసార్లు టీమ్స్ కింద డివైడ్ అవుతారు. సో ఒకరోజు ఆ రోజు ఏమైంది అంటే కృష్ణుడు బలరాముడు దేవాడు టగ్ ఆఫ్ వార్, టగ్ ఆఫ్ వార్ అంటే తెలుసా, తాడు ఉంటుంది కదా, తాడుకి ఇటు సైడ్ కొంతమంది లాగుతారు, అటు సైడ్ కొంతమంది లాగుతారు, దాన్ని టగ్ ఆఫ్ వార్ అంటారు. ఎవరు లాగేస్తే వాళ్ళు గెలిచినట్టు, ఓడిపోయిన వాళ్ళు అక్కడ పడిపోతారు. సో టగ్ ఆఫ్ వార్ వెళ్తారు, టగ్ ఆఫ్ వార్ వెళ్ళినప్పుడు సో కొంతమంది కృష్ణుడి వైపు వస్తారు, కొంతమంది బలరాముడి వైపు వస్తారు. సో ఆ రోజు ఏమవుతుందంటే ఒక గోపబాలకుడు రాడు, అతనికి ఏదో కారణం అవుతుంది, భగవంతుడి లీలలో బాగా కారణం అవుతుంది అతను రావడం అనమాట. అప్పుడు అక్కడ ఒక రాక్షసుడు వస్తాడు, ఆ రాక్షసుడి పేరేంటి, ప్రళంబ. ఈ ప్రళంబ అనే రాక్షసుడు ఏంటి చూస్తాడు అనమాట, ఇది ఎలా ఇప్పుడు కృష్ణుడిని బలరాముడు చంపేయాలి, కంసుడు పంపిస్తాడు, ఎలా ఎలా చంపాలి తెలియదు. సో దెన్ సో ఈ థింగ్స్ ఏమనంటే సారా చూస్తారు, ఎందుకంటే ఒక అబ్బాయి రాలేదు గోపాలకుడు. సో ఆ గోపబాలకుడు వేషంలో వచ్చేస్తాడు ఈ అబ్బాయి, ఈ రాక్షసుడు సారీ రైట్ సార్, గోపబాలకుడు వేషంలో వస్తాడు అనమాట ప్రళంబాసురుడు. సో వచ్చి అతడు ఎవరి వైపు ఉంటాడు, కృష్ణుడి వైపు ఉంటాడు, ఎందుకంటే అనుకుంటాడు అమ్మ కృష్ణుడు చాలా బలవంతుడు, కృష్ణుణ్ణి బలరాముడు అతను అనుకున్నాడు అలాగా, కృష్ణుడు ఎక్కువ బలవంతుడు కాబట్టి నేను కృష్ణుడి వైపు ఉంటాను, సో దాట్ ముందు బలరాముడు ఓడిస్తే తర్వాత విషయం చూద్దామని చెప్పి. సో అలా అవుతూ ఉంటుంది, శ్రీరామ స్తోక కృష్ణ ఉజ్వల సంఖ్య వీళ్ళందరూ బలరాముడి వైపు ఉంటారు, కృష్ణుడి వైపు కొంతమంది ఉంటారు, తర్వాత ఈ ప్రళంబాసురుడు కూడా ఉంటాడు. సో అలా అవుతూ ఉంటుంది రైట్, అలా అవుతూ ఉంటుంది. సో ఏమవుతుంది, కృష్ణుడు టీం ఓడిపోతుంది, బలరాముడిని గెలుస్తుంది అనమాట. కృష్ణుడు ఓడిపోవడం కృష్ణ కెన్ నెవర్ లూజ్, కానీ కృష్ణ లూజెస్. బయట వాడు ఓడిపోయాడు అంటే ఏ సినిమాలైనా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి, హీరో వస్తాడు, అందరినీ వాడు గుద్దేస్తాడు, తర్వాత ఫైట్ ఉంటుంది, తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, అంటే ఫైట్ తో స్టార్ట్ అవుతుంది చాలా సార్లు. ఎందుకంటే హీరో అంటే ఒక బిల్డప్ ఉండాలి, గెలవాలి. కానీ ఇక్కడ కృష్ణుడు ఓడి చాలా సార్లు కృష్ణుడు ఓడిపోతూ ఉంటాడు అనమాట, ఎక్కడ కృష్ణుడు ఓడిపో, ఎందుకంటే భగవంతుడు ఓడిపోవడం ద్వారా అతని కీర్తి ఇంకా పెరుగుతుంది. ఎవరైనా బయట గెలిస్తే కీర్తి పెరుగుతుంది, ఇక్కడ ఓడిపోతే కీర్తి పెరుగుతుంది. ఎందుకంటే కృష్ణుడు గెలవలేక ఓడిపోలేదు, కృష్ణుడు గెలవగలిసి కూడా ఓడిపోయాడు, గెలవగలిగే కెపాసిటీ కూడా ఓడిపోయాడు. ఎందుకంటే తన భక్తుకి ఆనందం ఇవ్వడం కోసం. ఎందుకు ఏట ఆనందం, ఎందుకంటే ఆ గేమ్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఓడిపోతారో, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వారిని తమ భుజాల మీద ఎక్కించుకొని ఒక పాయింట్ ఇంకో పాయింట్కి వెళ్ళాలన్నమాట. చిన్నప్పుడు మనం కూడా ఆడుతుంటాం అలాంటిది. సో కాబట్టి కృష్ణుడు తన భక్తులు సేవ చేయాలంటే ఇష్టము. మామూలుగా భగవంతుడు విష్ణుమూర్తిలా వేషం వచ్చేసి రా శ్రీరామ నేను ఎక్కించుకుంటానంటే జనాలు జడిచిపోతారు కదా, స్వయంగా శ్రీ మహావిష్ణువు నాలుగు భుజాలు వేసుకొని వస్తాయి. కానీ భగవంతుడు కూడా ఆ కోరిక ఉంటుంది ఏమని, తన భక్తులతో తన యొక్క స్నేహితులతో ఆడుకోవాలని చెప్పి. ఆ యొక్క సాఖ్య రస చాలా సార్లు మనం భగవంతుడు అంటే ఓన్లీ విశ్వరూపం చూపిస్తుంది, అసంఖ్యాకమైన తలకాయలు, అసంఖ్యాకమైన చేతులు కాళ్ళు, అండ్ ఆకాశం తగ్గుతుంది, శరీరము భగవంతుడు మాట్లాడితే గర్జించడం ఉంటుంది, అండ్ భగవంతుడు కోపం వస్తే ప్రళయం వచ్చేస్తుంది. ఇలాగా మనకు అందరి కన్సెప్షన్ ఇలాగే ఉంటుంది, 100కి 1099 మంది. కానీ దిస్ ఇస్ వెరీ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్, చాలా అసంపూర్ణమైన అవగాహన. భగవంతుడు అంటే అతని పాపం వేరే ఏ ఎమోషన్ లేనట్టు, ఎప్పుడు కూడా అంత గంభీరమైన ఎమోషన్ కాదు. మనం ప్రతి చిన్న ఒక సాధారణ రిక్షా పుల్లర్ కూడా తరగంటూ ఒక భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బయట కుక్క లేకపోతే ఒక ఆవు గోవు ప్రతిదానికి సంబంధం ఉంటుంది. ఆ సంబంధంలో అతను ఆనందాన్ని, చిన్న చిన్న సంబంధాల్లో అతను ఆనందాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు అనమాట. అదే విధంగా భగవంతుల్లో కూడా ఆ వ్యక్తిగా అసలు ఆ సంబంధాలు, ఆ యొక్క రస ఎలా వస్తుంది? భగవంతుడి నుంచే వస్తుంది. సో కృష్ణ హ్యాస్ దిస్ ఎలిమెంట్, అన్ని రసాలను ఆస్వాదించే ఎలిమెంట్. కాబట్టి భగవంతుడు అయి ఉండొచ్చు, అతను కూడా అన్ని రసాలను ఆస్వాదిస్తాడు. ఎలా ఆస్వాదిస్తాడు? కృష్ణావతారంలో మాత్రమే అన్ని రసాలు ఆస్వాదిస్తాడు. నరసింహస్వామికి ఏదైనా వాత్సల్యరసం ఉందా? నరసింహస్వామి తల్లిదండ్రులు ఉన్నారా? నరసింహస్వామికి సాక్యరసం ఉందా? వాత్సల్య రసం ఉందా? మాధుర్య రసం ఉందా? ఒకటే రసం, వీర్య రసం, యుద్ధం అంతే. వరాస్వామి యుద్ధం అంతే. కానీ కృష్ణుడి లీలల్లో అన్ని మనం చూడొచ్చు. రాముడి లీలల్లో కూడా చూడండి, రాముడి లీలలో దాస్య భావం ఎక్కువ అనమాట, సాక్య భావం ఉండదు. రాముడితో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? ఎవ్వరు లేరు. అందరూ కూడా రాముడిని స్వామిలాగే కొలుస్తారు. రాముడు భుజం మీద చేయి పెట్టడము, రాముడితో వేషాలు వేయడము, రాముడితో ఆటపాటలు వినోడ్స్, రాముడు మర్యాద పురుషోత్తము. కాబట్టి కానీ ఆ భావంలో ఉండాలనుకున్న వాళ్ళకి ఆప్షన్ ఏంటి? రాముడు తర్వాత అవుతారు, కృష్ణుడి వేషంలో వస్తాడు. రాముడు మాధుర్య భావం, ఎంతో మందికి రాముడికి మాధుర్య భావంలో సేవ చేయాలని కోరుకుంటుంది. కానీ రాముడు ఏకపత్ని కదలే, అందుకనే కదా నెక్స్ట్ లైఫ్ లో నేను కృష్ణుడి కింద వస్తాను, అప్పుడు మీ అందరి కోరికలు తీరుస్తాను అని చెప్పి. అందుకని కృష్ణుడిని పూర్ణ పురుషోత్తముడు అన్నారు. మనం తెలుసుకోవాలి ఇది, రాముడు మర్యాద పురుషోత్తముడు, కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు. సో ఎనీహౌ, సో వీఆర్ టాకింగ్ అబౌట్ కృష్ణ. సో కృష్ణుడు తన స్నేహితుల్ని తన భుజం మీద ఎక్కించుకొని తను ఓడిపోవాలి. ఓడిపోవడం కూడా ఒక ఆర్ట్, ఓడిపోవాలి కృష్ణుడు తన స్నేహితుల్ని భుజాన్ని ఎక్కి తీసుకెళ్ళాలి. సో అటువంటి ప్రతిసారి గెలిస్తే ఇంకేముంది, అటువంటి లీలలు కూడా కృష్ణుడు చేయాలి. కాబట్టి కృష్ణుడు ఓటీ ఓడిపోతుంది. కాబట్టి అతను గెలవలేక ఓడిపోలేదు, గెలవగలిగి కూడా ఓడిపోయాడు. అందుకనే ఆచార్యులు కృష్ణుడు ఓడిపోతే ఇంకా పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు కృష్ణుడికి. ఓకే, సో ఆ విధంగా టీమ్స్ అంతా డివైడ్ అయిపోతాయి. ఒక్కొక్క టీము టీం మెంబరు ఆపోజిట్ పార్టీలకు ఒక్కొక్క టీం మెంబర్ని తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడు. కృష్ణుడేమో శ్రీరామాన్ని తన భుజం మీద ఎక్కించుకుంటాడు, భుజం మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా అలాగే. కానీ బలరాముడిని ఎవరు తీసుకొని ముందు రారు, ఎందుకంటే బలరాముడు బలరాముడు చాలా అంటే లావుగా ఉంటాడని కాదు, కానీ బలరాముడు చాలా శక్తివంతంగా అందరికీ తెలుసు. అంటే అమ్మో బలరాముడు నేను ఎక్కించుకోలేను బాబు అని చెప్పి కృష్ణుడు టీంలో మిగతా అందరు కూడా, మిగతా వాళ్ళు అంటే బలరాముడు టీంలో అందరినీ కృష్ణుడు టీంలో అందరూ చూస్ చేసుకుంటారు. అంటే మనం చూస్ చేసుకుంటాం, నేను నేను ఎక్కించుకుంటాను అని ఎక్కించుకుంటాను. కానీ ఎవరు కూడా బలరాముడిని ఎక్కించుకోవడానికి ముందు రారు. రామ్ అనుకుంటాడు, సరే ఇది బాగానే ఉంది, నేను బలరాముడిని ఎక్కించుకుంటాను. ఎందుకు? ఎందుకంటే బలరాముడిని ఫస్ట్ బలరాముడిని ఎక్కించుకొని బలరాముడిని సైడ్ తీసుకెళ్ళిపోయి ఎక్కడికి బలం చంపేస్తాను. ఎందుకంటే బలరాముడిని చంపేస్తే ఏమైపోతుంది? కృష్ణుని డైరెక్ట్ కృష్ణుడు చంపాలంటే కష్టం, కృష్ణుడు చంపడం కష్టం. అదే బలరాముడిని చంపడం అయితే ఈజీ. అండ్ బలరాముడిని చంపిస్తానంటే అప్పుడు కృష్ణుడు ఆ బాధతో సగం దిగాలు పడిపోతాడు, అప్పుడు కృష్ణుడు కూడా చంపేస్తాను. చూసారా? అంటే ఈ ప్రణంబాధుడు రాక్షసుడు అయి ఉండొచ్చు, రాక్షసుడు అయినా సరే అతను బుద్ధి ఉంది. ఏంటా బుద్ధి? కృష్ణుడు భక్తవత్సల్యుడు, తన భక్తుడికి ఏదైనా అయితే అతడు తట్టుకోలేడు, అతడు నీరు గారిపోతాడు అని. అంటే నీరు గారిపోతే ఎందుకంటే ఎందుకంటే భక్తుడు అంత ప్రేమ. సో బలరాముడికి కూడా, సారీ, ఈ ప్రళంబాసుడు అయి ఉండొచ్చు, రాక్షసుడు అయి ఉండొచ్చు, కానీ అతనికి కూడా తెలుసు భగవంతుడు తన భక్తులు ఎంత వెలిగిస్తాడు అని చెప్పి. ప్రాణం కన్నా ఎక్కువ వెలిగిస్తాడు భగవంతుడు అని చెప్పి. కొన్నిసార్లు భక్తుల మీద మనకే ఆ అవగాహన ఉండదు. ఏంటది? అరే ఏంటంటే, ఎదుటి వ్యక్తి అదే, మనం భక్తుల మీద మనకే కృష్ణుడు భక్తులు ఎంతగా ప్రేమిస్తారు వాళ్ళని అంటే అపరాధం అవుతుంది అని మనమే అంత వాల్యూ ఇవ్వం అనమాట. భక్తులకి పట్ల అపరాధం చేస్తాం మనం, భక్తుల పట్ల అపరాధం చేస్తాము. భక్తులు అపరాధం చేయడం వల్ల భగవంతుడు ఎంత బాధపడతాడో తెలుసుకోవడం భక్తుల పట్ల అపరాధం చేస్తాము. అలా కానీ కొన్నిసార్లు బయట వాళ్ళు భక్తులతో జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు వెళ్ళి భక్తులు ఏమనంటే భగవంతుడికి కోపం వస్తుంది అని చెప్పి. సో ప్రళంబాసురుడికి రాక్షసుడు అయినచ్చు, కానీ బలరాముడిని ముందు నేను ఫినిష్ చేసేస్తే అప్పుడు కృష్ణుడు దిగాలు పడిపోతాడు, క్షీణించేస్తాడు, అప్పుడు నేను కృష్ణుడు కూడా చంపేస్తాను అనుకుంటాడు అనమాట. అంటే అతనికి క్లారిటీ ఉంది, కానీ ఆ క్లారిటీని కూడా తప్పుడు పడికి ఉపయోగిస్తున్నాడు. సో అలాగే అనుకొని బలరాముడిని నేను ఎక్కించుకుంటా బలరాముడిని అని చెప్పి ముందుకు వస్తాడు అనమాట. బలరాముడు సరే అని చెప్పి తొడపట్టేసి ప్రళంబాసుడు భుజం మీద ఎక్కుతాడు అనమాట. సో ఈ విధంగా ప్రళంబాసుడు ఎప్పుడు డే బలరాముడు చంపేస్తాను అనుకుంటాడు. మనం చూడొచ్చు ఈ లీళ్ళు ఎలా ఉంటాయంటే, ప్రళంబాసుని కూడా కంసుని పంపిస్తాడు. ఈ ప్రళంబాసు కాదు, రోజు ఎవరో రాజులు వస్తూ ఉండేవారు. ఏ విధంగా ఆచార్యులు ఏమంటారంటే, ఏ విధంగా ఒక మేనమామ అనేవాడు, ఒక మేనమామ అనేవాడు తన మేనల్లుడికి బహుమతులు కొనిసిస్తారన్నమాట, బొమ్మలు, ఈ బొమ్మ ఆ బొమ్మ అని చెప్పి ఇప్పుడు కొన్ని కొనిసిస్తూ ఉంటారు. అండ్ ఆ మేనల్లుడు ఏం చేస్తారు, చిన్నపిల్లలు ఆ బొమ్మను ఏం చేస్తారు అన్నమాట, చెయ్యిస్తారు, కాలు చేస్తారు, ఇది చేస్తారు, పారేస్తారు అన్నమాట. అప్పుడు మళ్ళీ మేనమామ ఏం చేస్తారు, కొత్త బొమ్మను కొనిసిస్తాడు మేనల్లుడి కింద. మళ్ళీ ఆ పిల్లవాడు ఆ బొమ్మను తాడుతూ మళ్ళీ దాన్ని ఇది చేసి పారేస్తారు, మళ్ళీ కొత్త బొమ్మలు మేనమామ కొనిపిస్తాడు. అదేవిధంగా కంసమామ, కంసు కూడా మామయ్య కదా, కంసమామ కూడా రోజు రాక్షసులు పంపేవాడు, కృష్ణుడు బలరాముడు ఆ రాక్షసుల్ని బొమ్మలు ఇరిపిల్లా ఇరిపిసేవారు, పక్కన పెట్టేసేవారు, మళ్ళీ కంసుడు ఇంకొక రాక్షసుని పంపించేవాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే కృష్ణ అండ్ బలరాము, అంటే కృష్ణ బలరాం రోజుకు ఒక రాక్షసుని ఫినిష్ చేసేవారు అనమాట. సో బలరాముడు ఈ విధంగా ప్రళంబాసురుడు బలరాముడు భోజనం మీద ఎక్కించుకున్నాడు, పరిగెట్టుకుని వెళ్తాడు అనమాట, పరిగెట్టుకుని పారిపోతూ ఉంటాడు. అందరూ ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి వెళ్ళాలి, కానీ ఈ ప్రళంబాసురుడు ఏం చేస్తున్నాడు, అందరూ వెళ్ళే డైరెక్షన్ వెళ్ళకుండానా వేరే డైరెక్షన్ వెళ్తాడు, చాలా ఫాస్ట్గా వెళ్తాడు, రైట్? అండ్ బలరాముడికి ఫస్ట్ అర్థం కాదు, కృష్ణుడికి అర్థమవుతుంది. ఎప్పుడైతే రాక్షసుడు వచ్చాడో, ఎవరి ప్రళంబాసురుడు అనేవాడు, కృష్ణుడు చూడగానే అర్థమైపోతుంది ఇక్కడ రాక్షసుడు అని చెప్పి. కానీ కృష్ణుడు ఏం మాట్లాడు, ఆడుకుని ఉంటాడు అనమాట. కొన్నిసార్లు సి భగవంతుడు అంత శక్తిమంతుడు ఎవడైంది, కాబట్టి రాక్షసుడు వస్తే రాణి మంచిదే కదా అని చెప్పి ఆడితే కాసేపు ఆడుదాం. కొన్నిసార్లు మనం అంతే కదా, తెలుసు ఏమవుతుంది అని చెప్పి, కానీ సరే కొన్నాళ్ళు పిల్లికి ఎలా ఉంటుంది ఎలకని చూస్తే కాసేపు ఆడుకొనిస్తుంది ఎలకని. అదేవిధంగా కృష్ణుడు కూడా కాసేపు సరే కాసేపు వీటితో ఆడుకుందాం తర్వాత చూద్దామని చెప్పి ఆ కృష్ణుడు తెలుసు ఏమని ప్రళంబాసురుడు బలరాముడి చేత అయిపోతాడని చెప్పి. ఎందుకంటే ప్రళంబాసురుడు ఒక రకమైన అనర్థాకి ఒక రకమైన అనర్థాన్ని రిప్రజెంట్ చేస్తాడు. సో ఎనీహౌ, సో ఇక్కడ బలరాముడు అర్థం కాదు ఎందుకు ఇంత పరిపాస్ పరిగెత్తిన తర్వాత తెలుస్తుంది బలరాముడికి, ఏ ఈ వ్యక్తి చూస్తే రాక్షసుల్లా ఉన్నాడు అని చెప్పి. సో రాక్షసుల్లా ఉన్నాడు అని చెప్పి బలరాముడికి అర్థమవుతుంది. బలరాముడు ఏం చేస్తాడు, వెంటనే తన యొక్క బరువును పెంచేస్తాడు అనమాట. కృష్ణుడు లాగానే బలరాముడు కృష్ణుడు తేడా ఏం లేదు. ప్రభుపాద ఏమంటారు, కృష్ణుడు రెండే తేడా, ఒకటి మొదటి తేడా ఏంటి, కృష్ణుడు నలుపు రంగు, బలరాముడు తెలుపు రంగు, ఫస్ట్ చేంజ్. సెకండ్ తేడా ఏంటి, కృష్ణుడు సేవ్య భగవాన్, బలరాముడు సేవ భగవాన్, ఇద్దరు భగవాన్, ఇద్దరు కూడా దేవుళ్ళే, ఒకరు సేవ తీసుకునే దేవుడు, ఇంకో సేవ చేసే దేవుడు, అంతే తేడా. సో బలరాం కూడా కృష్ణుడు కూడా శక్తులు ఆయనకు ఉంటాయి. అతను ఏమిన్ని ఇప్పుడు బలరా ప్రళంబాసుని చెప్పడం కోసం అతను ఏమిన్ని అనేది అవసరం లేదు. బలరాముడు అంటే హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు, ఈ అబ్బాయి పరిగెడేస్తుంటాడు ప్రళంబాసుడు చిన్నపిల్లలకి. బలరాముడు ఏం చేస్తాడు, తన సైజ్ పెరగకుండానే, సైజ్ పెరగకుండానే బరువు పెరిగేస్తాడు అనమాట. ఏ విధంగా, కృష్ణుడు త్రినావతుడి దగ్గర అప్పటికి 1 ఇయర్ చైల్డ్ ఎంత ఉన్నాడు కృష్ణుడు, తన సైజ్ పెరగలేదు, బరువు మాత్రం అమాంతంగా పెరిగిపోయాడు. దాంతో ప్రళంబాసుడు ఏమైంది, కొలాప్స్ అయిపోయాడు. ఇదే విధంగా బలరాముడు తన సైజ్ పెరగకుండా బరువు పెరిగేస్తాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ బరువుకి ప్రళంబాసుడికి ఊపిరాడదు అనమాట. వెంటనే ఏమవుతాడు, తన ఒరిజినల్ షేప్, ఒరిజినల్ షేప్ అంటే ఏంటి, రాక్షసుడు కదా, తన యొక్క ఆ గోపబాలకుడి రూపం నుంచి రాక్షసుడు రూపం పెద్దవాడు అయిపోతుంది. ఎందుకలా అయిపోతారంటే వాళ్ళకి పాపం ఊపిరాడదు అనమాట. వాళ్ళకి ఊపిరాడినప్పుడు శక్తి లేనప్పుడు వాళ్ళతో నిజరూపానికి వచ్చేస్తారు. ఇప్పుడు పోతున కూడా మీరు చూసినట్లయితే పోతున లక్ష్మీదేవిలో తయారై వస్తుంది, లక్ష్మీదేవిలో తయారై వస్తుంది. కానీ ఎప్పుడైతే కృష్ణుడు తన స్తనాలను పట్టు తాగడం మొదలెడతాడో, పాలు తాగడం మొదలెడతాడో, నొప్పి వస్తుంది. కాసేపు కృష్ణుడు లోపల ఉన్నదంతా మొత్తం లాగేస్తూ ఉంటాడు అనమాట. దాంతో ఆడ నొప్పి భరించలేకపోతే వదులు వదులని వదులు అంటే ఏమవుతుంది, పోతున తన నిజస్వరూపం వచ్చేస్తుంది, రాక్షసి, రక్తాన్ని తాగే రాక్షసులు అయిపోతుంది. ఎందుకు అయిపోయిందంటే, తన యొక్క రోమసి యోగులు అనే వాళ్ళు, ఎందుకంటే వీళ్ళంతా రాక్షసులు కదా, రాక్షసులు అంటే వాళ్ళు కూడా ఒక రకమైన యోగి సిద్ధులు ఉండేవాళ్ళే, యోగ సిద్ధులు ఉండడం వల్లనే వాళ్ళు వేరే రూపంలో రాగలరు. కానీ దానికి ఒక పరిమితి అనేది ఉంటుంది, ఎప్పుడైతే వాళ్ళ కష్టం వస్తుందో, వాళ్ళు భరించలేనంత నొప్పి వస్తుందో, ఏమవుతుంది, వాళ్ళు తిరిగి తమ వాస్తవ రూపానికి వచ్చేస్తారు. సింపుల్ అర్థం చేసుకోవడం, మనం కూడా అంతే కదా, మనము కొన్నిసారి యాక్టింగ్ చేస్తాము మంచిగా ఉన్నట్లుగా, హంబుల్గా, హంబుల్ అంటే వినయంతో ఉన్నట్టుగా, సేవాభావంతో ఉన్నట్టుగా, హరే కృష్ణ ప్రభుజీ ఎస్ ప్రభుజీ, వాట్ ఎవర్ మీరు ఏం చెప్తే అదే ప్రభుజీ చెప్తుంది. కానీ ఎవడైనా మనల్ని గిల్లాడు అనుకోండి, అంటే మనల్ని ఇరిటేట్ చేస్తే సడన్ గా కొంతవరకు భరిస్తాము, ఓకే ఓకే పరిస్థితి. ఒక పాయింట్ అయితే ఏమవుతుంది, బర్స్ట్ అయిపోతుంది అని చెప్పేసి, వదిలేదు నీకు ఇది అది నేను తినేస్తాను అనమాట. ఏమైంది సార్, వినయం అంతా ఏమైపోయింది, కాళ్ళు ఎగిరిపోయింది. ఎందుకంటే అది మన నిజంగా మనలో అంత వినయం లేదు, నటిస్తున్నాము అఫ్కోర్స్ అది కూడా మంచిదే, వినయం లేకపోతే కనీసం వినయంగా నటించు. కానీ మన లేనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నిమ్మకాయ ఉంది, నిమ్మకాయ పెడితే నిమ్మరసం వస్తుంది, డబ్బకాయ పెడితే దెబ్బ రసం వస్తుంది, ఆపిల్కాయ పెడితే ఆపిల్ రసం వస్తుంది. అదేవిధంగా వీళ్ళు రాక్షసులు, వీళ్ళు బయటికి ముసిగేసుకున్నారు. ఏమని, గోప బాలకుడి కింద, లక్ష్మీదేవి కింద, పూతనేమో లక్ష్మీదేవి కింద ముసిగేసుకుంది, గోప బాలకుడు ఏమో ఈ తిన ఈ ప్రణంబాసుడు ఏమో గోప బాలకుడి కింద ముసిగేసుకున్నాడు. కానీ నిమ్మకాయకి పిండితే నిమ్మరసమే వస్తుంది, కానీ ఆపిల్ రసం రాదు. అదేవిధంగా ఈ రాక్షసుల్ని, పూతన్ని కృష్ణుడు పిండేశాడు, ఈ ప్రణంబాసుని బలరాముడు పిండేశాడు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క నిజమైన స్వరూపం బయటకు వస్తుంది. ప్రణంబాసుడు ఎలా మారిపోయాడు, పెద్ద రాక్షసుడి కింద మారిపోయాడు. అంత రాక్షసుడి కింద మారిపోయిందంటే ఏమవుతుంది, బలరాముడు చూస్తాడు, చూసి పెద్దగా నవ్వుతాడు అనమాట. ఆహా నవ్వి తన రెండు చేతి ఏం ఈజీగా తన రెండు చేతులతో ఇలా పైకి లేపి తల మీద దబేరును గుద్దుతాడన్నమాట. ఆ ఒక్క గుద్దుకే ప్రళంబాసురుడు తల ముక్కలైపోతుంది, తల మీద రక్తం వస్తుంది, నేలకు దబేరును ఒరిగిపోతాడు అన్నమాట. ఈజీ ఒరిగిపోతాడు అండ్ అక్కడికక్కడ రక్తం తక్కువ చచ్చిపోతాడు. మనం చెప్పినట్టుగా బృందావన లీలల్లో ఏ లీలల్లో కూడా కృష్ణుడు కానీ బలరాముడు కానీ చాలా కష్టపడిపోయి రాక్షసులు చంపారని లేదు. అతి సునాయాసంగా చిన్నపిల్లవాడు గడ్డి పూసిన ఎలా తీసేస్తాడు, ఒక ఒక ఆవు గడ్డిని ఎలా తినేస్తుంది, పిల్లవాడు ఆ పుట్టగొడ్డు ఎలా పీకేస్తాడు, అంత సునాయాసంగా వాళ్ళందరూ వాళ్ళ లీలను చేస్తారు. బలరాముడు కూడా చాలా సునాయాసంగా పులంబాసుని చంపేస్తాడు అండ్ ఆ దెబ్బకి అందరికీ వినిపిస్తుంది, అందరు పర్యటకుడు వస్తారనమాట, ఏమైంది ఏమైంది అని చెప్పి చూస్తారు. పులంబాసుడు చచ్చిపోయినాడు అండ్ బలరాముడు సునాయాసంగా పులంబాసుడిని వదిలించాడు అని చెప్పి. సో దిస్ ఇస్ ద స్టోరీ. యాక్చువల్గా ఈ ప్రళంబాసుడు అనేవాడు అలా అయినప్పుడు ఏమవుతుందంటే అందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం గమనిస్తారంటే ప్రళంబాసుడి యొక్క శరీరంలో నుంచి ఒక కాంతి బయటకు వస్తుంది, తన యొక్క ఆత్మ కాంతి బయటకు వచ్చి అది బలరాముడి శరీరము కలిసిపోతుంది అన్నమాట. వేరే ఏ రాక్షసుడికి మనం చూడడం ఇలా అవుతున్నట్టుగా ప్రళంబాసుడి విషయం అలా అవుతుంది, ప్రళంబాసుడి శరీరం నుంచి కాంతి వచ్చి అది బలరాముడి శరీరంలో కలిసిపోతుంది అన్నమాట. వాస్తవానికి ఏంటంటే ఈ ప్రళంబాసుడు అనేవాడు గత జన్మలో మంచి వ్యక్తి, ఒక గంధర్వుడు అనమాట. అతని పేరు విజయ, విజయ గంధర్వుడు. అండ్ ఏమవుతుందంటే గంధర్వుడు కుబేరుడు ఒక 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 ఉద్యానవనాన్ని, ఒక పూల మొక్కలు పూల తోట పెంచుతూ ఉంటాడు. ఏమవుతుందంటే రోజు అతని పూల తోటకు దొంగతనం జరుగుతూ ఉంటుంది, దాంతో కుబేరుడి కోపం వస్తుంది. ఏమని, ఎవరు నా యొక్క పూల తోటలో పూల పువ్వులు తెంపేస్తున్నారు అని చెప్పి. సో ఆ రోజు అది కాచుకుని ఉంటాడు అనమాట, ఈరోజు తెలిసిపోతుంది ఎవడు దొంగ తెలిసిపోతుంది అని కాపు కాస్తూ ఉంటాడు. ఆ రోజు ఈ విజయుడు అనే గంధర్వుడు అటువైపు వస్తాడు, సుగంధం వస్తుంది, వచ్చి ఏంటో అని తెలియక వచ్చి ఒక పువ్వు తెంపుతాడు అనమాట. అతను దొంగతనం చేసే ఉద్దేశం ఏం కాదు, ప్లస్ రోజు చేస్తుంది ఆయన కాదు. కానీ కుబేరుడు ఎప్పుడైతే చూశాడో ఏమవుతుంది, వెంటనే అతడు కోపాంతకుడై ఏం చేస్తాడు, శపించి చేస్తాడు. ఏమని, ఒక రాక్షసుడు అయిపోతాడు అని చెప్పి వెంటనే పాప గంధర్వుడికి వెంటనే ఆ టెన్షన్, చేతి పువ్వు పడిపోతుంది. ఏ అసలు ఏంటి శాపం అని, నేను ఏం తప్పు చేస్తాను కుబేరా, ఎంత పెద్ద శాపం విధించావు, దయచేసి అని మన్నించు క్షమించు శాప విరమణ ఇవ్వు అని చెప్పి. అప్పుడు కుబేర అనుకున్నాడు, అరే ఇతను తప్పు చేయ, తప్పు చేయకపోతే నా నోటి నుంచి శాపం ఎలా వచ్చింది, ఎందుకంటే వీళ్ళందరూ కూడా కుబేరుడేమో యక్షుడు, ఇతనేమో గంధర్వుడు, యక్షులు గంధర్వులు ఇంచుమించుగా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఆ భూవర్లోకం, భూలోకం భూవర్లోకం స్వర్గలోకం కదా, వీళ్ళందరూ భూవర్లోకం చెందిన వాళ్ళు అనమాట. అరే ఇతను నేను ఇతను అంటే పాప అమాయకుడు, ఇలాంటి వ్యక్తిని నేను ఎందుకు క్షమించాను, అలా అవ్వకూడదే అని ఒకసారి ఆలోచిస్తాడు. భగవంతుని తరచు ఆలోచిస్తే అతనికి భవిష్యత్తు కనిపిస్తుంది. ఏంటది, ఈ వ్యక్తి భవిష్యత్తులో బృందావనంలో కృష్ణు లీల చూస్తాడు, కృష్ణు లీల చూసి చివరికి కృష్ణ బలరాముడి చేతిలో చనిపోబోతాడని చెప్పి వెంటనే గుగ్గలు చెప్తాడు, చూడు నేను ఆ శపం నీకు యాక్చువల్గా మంచిది, నీకే తర్వాత తెలుస్తుంది, దయచేసి దీన్ని హ్యాపీగా స్వీకరించు అని చెప్పి ప్రళంబాసుడికి, అదే ఆ విద్యుడు అనే గంధర్వుడికి కుబేరుడు చెప్తాడు అనమాట. చూడండి అతడు రాక్షసుడు చనిపోయాడని మనం మనకేంటుంది, కృష్ణుడు చనిపిస్తాడు అయ్యో పాపం అప్పుడు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఎంత అదృష్టవంతుడు అంటే ఇంచుమించు గంట రెండు గంటల సేపు ఆ రాక్షసుడికి కృష్ణ బలరాముడు చూసే అవకాశం కలిగింది, కృష్ణ బలరాముడు లీలల్ని స్వయంగా చూసే అవకాశం కలిగింది. బలరాముణ్ణి తన భుజం మీద ఎక్కించుకొని బలరాముడికి ఆనందం ఇచ్చాడు, కథ తెలిపాడు కదా, బలరాముడికి ఆనందం ఇచ్చే అవకాశం. ఇంతకన్నా అదృష్టం ఏముంది చెప్పండి, చంపాడు అనేదా దానికి ఏముంది చెప్పండి, దడితే పుట్టిన వాడు ప్రతి వాడు చాలా తప్పదు. కానీ ఎంత అదృష్టవంతుడు ఎవరు ఈ యొక్క ప్రళంబాసురుడు. భగవంతుడు ఎంత అంత ఆనందాన్ని అంత సేవనిచ్చాడు, ఆ లీలను చూశాడు. కుబేరుడికి అర్థమవుతుంది ఏమని, ఈ వ్యక్తి శాపము ఒక రకంగా మంచిగా అని చెప్పి, రైట్. వాస్తవానికి ఏంటి అంటే మనము కొన్నిసార్లు అంటే యాక్చువల్గా ఈ యొక్క విజయుడు అనేవాడు భక్తుడు, గంధర్వుడే కానీ భక్తిలో ఉన్నాడు కాబట్టి భగవంతుడు అతనికి ఉద్ధరించాలనుకున్నారు. ఎలా ఉద్ధరించాలనుకున్నారు, భగవంతుడు తన భక్తుల్ని ఉద్ధరించాలి, రకరకాల భక్తులు రకరకాల పరీక్షలు పెడుతుంటాడు. కొన్నిసారి ఏంటంటే ఇలాగ వాళ్ళ కష్టాల్లో పెట్టేస్తాడు, తద్వారా వారి హృదయంలో ఉన్న చిన్న చిన్న అనర్థాలు అన్ని కూడా వెళ్ళిపోయి ఒక్కసారి సంపూర్ణంగా పవిత్రులైపోయి తన దామాన్ని తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఉదాహరణ చిత్రకేతు మహారాజ్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు. చిత్రకేతు మహారాజ్ గంధర్వుడు, ఇతను కూడా విద్యాధరుడు. విద్యాధరుడు, గంధర్వుడు, యక్షులు వీళ్ళందరూ ఒకే క్లాస్. సో విద్యాధరుడు అతను, అతను కూడా ఇంచుమించుగా శుద్ధ భక్తుడు, కానీ చిన్న అనర్థం ఉండిపోయి, చిన్న అనర్థం ఎంత అహంకారం అనే అనర్థం. సో భగవంతుడు దాన్ని ఎలా భగవంతుడు అరే ఎందుకు ఇతను భౌతిక ప్రపంచంలో ఉన్నాడు, ఆ దగ్గర తీసుకొచ్చేయవచ్చు, కానీ అహంకారాన్ని నయం చేయాలి. ఎలా నయం చేయాలి, వాళ్ళని ఒక లీలలో పెడతాడు, తద్వారా అతను శాపగ్రస్త పార్వతీ దేవత శాపగ్రస్తుడు అవుతాడు, రాక్షసుడు అవుతాడు, అలాగే వృత్రాసురుడు అవుతాడు. రాక్షసుడు అయ్యాడు కానీ హృదయంలో ఎంత చిన్న అనర్థం ఉండిపోయింది చూసారు, ఏంటది గర్వం, నేను విద్యాధరుణ్ణి అని చిన్న గర్వం ఉండిపోయింది కదా. ఆ గర్వాన్ని తీస్తాడు, ఎలా తీస్తాడు, రాక్షసుని చేస్తాడు ఆయన. రాక్షసుడు అయ్యాక ఇంకేం గర్వం మిగులుతుంది, రాక్షసుడు అయ్యాడు కానీ యుద్ధం చేస్తున్నాడు అండ్ కానీ కంటిన్యూస్ గా భగవంతుని ఎప్పుడు చేరుకుంటాను ఎప్పుడు చేరుకుంటా అంటే అతను తపన ఇంకా పెంచాడు అనమాట, రైట్. తద్వారా ఏమైంది, యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు, యుద్ధం చచ్చిపోయాడు ఎవడు వృత్రాసురుడు, చనిపోయి ఉండొచ్చు కానీ భగవంతుడు ధామాన్ని చేరుకున్నాడు అనమాట. అల్టిమేట్ గా అంటే భగవంతుడు అతన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లారు చిత్రగీతను, డీటూర్, డీటూర్ అంటారు కదా అంటే డీటూర్ బ్రేక్ జర్నీ, ఏంటంటే బ్రేక్ జర్నీ వృత్రాసురుడు అనే బ్రేక్ జర్నీ, బ్రేక్ జర్నీ ఇచ్చి తీసుకెళ్లాడు అనమాట. అదే విధంగా ఈ విజయ అనే గంధర్వుడు కూడా భగవంతుడు రథంలో చేసిన ఏదో ఉండిపోయిన అనర్థం, ఆ అనర్థాన్ని ఈ విధంగా ఒక రాక్షస రూపంలో వచ్చేలా చేసి ఆ రాక్షస రూపంలో భగవంతుడు సేవ తీసుకొని తద్వారా భగవంతుడు అతన్ని మోక్షాన్ని ఇస్తాడు ఈ విధంగా ప్రళంబాసు విషయం. సో ప్రళంబాసుడు ఆచార్యులు ఏమంటారంటే ప్రళంబాసుడు ఏ అనర్థాన్ని సూచిస్తాడు, రెండు చెప్తారు. ఒకటి ఇంపర్సనలిజం, నిరాకారవాదం అనమాట. నిరాకారవాదం అంటే ఏంటంటే వాళ్ళు బయటికి చూడడానికి ఎలా ఉంటారు, వాళ్ళు కూడా వైష్ణవులు లాగానే భక్తుల్లా ఉంటారు, బయటికి వైష్ణవులు లాగానే మాయావాదం నిరాకారవాదం, చూడడానికి బయట వాళ్ళకి భక్తులా ఉంటారు కానీ వాళ్ళు భక్తుల ముసుగులో ఉన్న నాస్తికులు అవునా కదా. మనము చూస్తాం రామచంద్ర విశ్వాస్, రఘునాథ్ భట్ట గోస్వామి ఉదాహరణ కూడా, అదేపుడు రామ్ 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 అంటూ ఉంటాడు రామ్నాథ్ విశ్వాస్, పక్కన రఘునాథ్ భట్ట గోస్వామి అరే ఇంత గొప్ప భక్తుడు అనుకుంటాడు. వాళ్ళిద్దరు కలిపి చైతన్య మహాప్రభుని కలుస్తారు జగన్నాథుడిని, అండ్ రఘునాథ్ భట్ట గోస్వామి మహాప్రభు చెప్తారు ఏమిటంటే, మై డియర్ లార్డ్, ఈ మనిషి మీరు నన్ను పొగుడుతున్నారు భక్తుడు అని చెప్పి, నేను భక్తుడిని కాదు, మీ పక్కన ఉన్న వ్యక్తి రామ్దాస్ విశ్వాస్ ఇతను భక్తుడు, నాన్ స్టాప్ గా రాముడు నామని జపం చేస్తున్నాడు కాబట్టి ఇతడు నిజంగా మీ కృపకు అర్హుడు అని చెప్పి. కానీ మహాప్రభు అతను ముఖం కసి కూడా చూడరు, ఎందుకు చూడరు అతను ముఖం కసి, ఎందుకంటే మహాప్రభు దేవాది దేవుడు, మహాప్రభుకి తెలుసు. ఏమని తెలుసు అంటే ఇతడు రాముడు నామని జపం చేస్తున్నాడు కానీ రాముడికి సేవకుడు అవ్వాలని కోరుకోవట్లేదు, ఏమనుకుంటున్నాడు తను కూడా రాముడిలో విలీనమైపోవాలి, రాముడితో ఒకటైపోవాలి, రాముడిని అయిపోవాలి అని చెప్పి. మాయావాదులకి వైష్ణవులకి తేడా ఏంటంటే, మాయావాదులకి మనకి మోక్షం అంటే ఏంటి, భగవంతుని ధామాన్ని చేరుకొని శాశ్వతంగా భగవంతుని సేవకుడానికి సేవ చేయడం, ఇది వైష్ణవుడి యొక్క సిద్ధాంతం. రామానుజులు కానీ మధ్వ సంప్రదాయం కానీ లేకపోతే చైతన్య మహాప్రభు కానీ శ్రీ సంప్రదాయం, ఏ సంప్రదాయం అంటే వైష్ణవ సంప్రదాయం అంటే ఏంటి, జీవి అనేవాడు భగవంతుని యొక్క దాసుడు. మోక్షం అంటే ఏంటి, ముక్తి మోక్షం అంటే ఏంటి, అల్టిమేట్ గా భగవంతుని ధామాన్ని చేరుకొని భగవంతుని సేవ చేసుకోవడం. ఈ మాయావాదులు ఏమంటారు, జీవి అనేవాడు కూడా భగవంతుడే, ఈ రోజు మాయలో పడిపోయాడు కానీ సాధన చేయడం ద్వారా తను కూడా సాధన ఏంటి, భగవంతుని నామం, వాళ్ళు నామం జపం చేస్తారు కానీ మనము నామం జపం చేస్తాము, వాళ్ళు కూడా విగ్రహాన్ని కుడతారు పూజిస్తారు మనము పూజిస్తాము మాయావాదులు, కానీ వాళ్ళ విగ్రహాలు దేని పూజిస్తారు, భగవంతుని దేని పూజిస్తారు, వాళ్ళు కూడా భగవంతుడు అయిపోవడానికి, అంతే తప్ప భగవంతుడు సేవకుడు అవడానికి కాదు. సో దట్ ఈస్ మాయావాద్, మాయావాదికి నెక్స్ట్ వైష్ణవత్వం ఇంత తేడా. అంటే మాయావాదులు అనే వాళ్ళు కూడా దాన్ని బ్రహ్మవాదులు అంటారు కూడా. సో వాళ్ళు కూడా చూడడానికి భక్తుల్లానే ఉంటారు కానీ చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా ప్రళంబాసురుడు కూడా చూడడానికి గోపబాలకుల్లా ఉన్నాడు కానీ గోపబాలకుడు వేషంలో వచ్చి రాక్షసుడు, అంటే బయటికి ఒక రాగం, లోపలి ఇంకొకటి. బయటికి ఏమో స్నేహితుడు, లోపలేమో శత్రువు. కాబట్టి ఆచార్యులు ఏమంటారు, ఈ మాయావాదం అండ్ ఈ మాయావాదాన్ని ఎవరు నిర్మూలిస్తారు? గురువు నిర్మూలిస్తాడు, భగవంతుడు కాదు. భగవంతుడు అడవాడు ముట్టుకోడు, పట్టించుకోడు అనమాట. మిగతా అనర్థాలు భగవంతుడు చూసుకుంటాడు. కానీ మనం గుర్తుకున్న దేనుకాసురుడు అని చెప్పి, దేనుకాసురుడు అనేవాడు దేనికి, ఈశ్వరోహం అహం మమేతి, నాది నా సొంతము, అలాగా ఆ భావం రైట్. సో దాన్ని కూడా అంటే ఆ యొక్క తప్పుడు జ్ఞానం, అజ్ఞానం దేనుకాసురుడు. ప్రళంబాసురుడు ఏంటంటే ఈ మాయావాదం అనమాట. కాబట్టి ఈ రెండు అనర్థాలని గురువు నిర్మూలిస్తాడు అనమాట. బలరాముడు ఎవరు? గురువు తత్వం. కాబట్టి ఈ యొక్క తప్పుడు సిద్ధాంతము, ఈ మాయావాద సిద్ధాంతం, దీన్ని ఎవరు సరిదిద్దుతారు? గురువు సరిదిద్దుతాడు. అది నువ్వు భగవంతుడు కాదు, నువ్వు భగవంతుడు సేవకుడివి. శాశ్వతంగా జీవేన స్వరూపమై కృష్ణేన నిత్యదాస్, జీవి యొక్క శాశ్వత యొక్క స్వరూపం ఏంటి? భగవంతుడికి సేవకుడు అని చెప్పి గురువు చెప్తాడు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రళంబాసుడు ఆల్సో రిప్రజెంట్స్ ఏంటంటే డిజైర్ ఫర్ పూజాల ప్రతిష్ట, అంటే సకల్ సక్స్ అంటారు దేన్ని, అంటే బయటికి బహిరంగంగా సేవకుడిలా సేవ చేస్తారు, అంతర్గతంగా ఏంటి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు కోరుకుంటారు అనమాట. మన భగవంతుడు సేవ చేస్తామంటే ఎలా ఉండాలి సేవ? కేవలము అతని ప్రీత్యర్థం చేయాలి, భగవంతుని ప్రీత్యర్థం చేయాలి అంతే తప్ప ఆ సేవలో కూడా మన స్వార్థాలు ఉంచుకోకూడదు. నన్ను చూస్తున్నారు అంటే చూస్తే ఒకలా చేస్తాను, చూడకపోతే ఒకలా చేస్తాను, గుర్తింపు ఉంటే ఒకలా చేస్తాను, గుర్తింపు లేకపోతే చేస్తాను, అంటే అధికారం ఉంటే ఒకలా చేస్తాను, అధికారం లేకపోతే ఒకలా చేస్తాను. అంటే పోస్ట్ పోస్ట్ పొజిషన్ ఇస్తే కష్టపడతాను, పోస్ట్ పొజిషన్ లేకపోతే నాకెందుకు ఉంటాను. అంటే ఇదేంటంటే ఇది సేవలో కూడా నాకేంటి పూజా ప్రతిష్ట గుర్తింపు కోరుకుంటాను చెప్తారు. బహిరంగంగా ఎలా ఉంటుందంటే కృష్ణుడి కోసం చేస్తున్నావు చెప్పుకుంటాం, మనం అంతర్గతంగా ఎవరి కోసం చేస్తున్నావు నీకే తెలియాలి. ఇది కూడా ప్రళంబాసుడి యొక్క గుర్తింపు. దీన్ని కూడా ఎవరు నిర్మూలిస్తారు? గురువు. గురువు చూస్తాడు, ఏయ్ అది పట్టేస్తాడు అనమాట. కాబట్టి గురువు ఈ అర్థాన్ని నిర్మూలిస్తాడు. ఈ విధంగా బలరాముడు ప్రళంబాసుడిని హతమారుస్తాడు అనమాట. తర్వాత లీల అవుతుంది. తర్వాత మళ్ళీ అజరోజు ఏమవుతుంది, మళ్ళీ ఇంకొకసారి ఏమవుతుంది, దావాగ్ని ఇంకొకసారి ఫారెస్ట్ ఫైర్ వచ్చేస్తుంది అనమాట. ఈసారి ఏంటంటే ఆ గోవులు ఎక్కడైతే మేతకి వెళ్తాయో అక్కడ ఏమవుతాయి, అక్కడ దావాగ్ని వచ్చేస్తుంది. రెండు వెదురు తల్లి వెంటనే ఆ గోవులు అరుస్తాయి అనమాట. గోవులు అరుపు విని ఈ గోపబాలకులు అందరు కూడా అరే గోవులు అరుస్తున్నాయని పరిగెట్టుకుని వెళ్తారు, గోవుల్ని కాపాడడం కోసం. పరిగెట్టుకుని అందరు వెళ్తారు గోవుల దగ్గరికి, వెళ్తా సరే గోవులు నిప్పాలని ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నం ఏమవుతుంది, ఆ గోవుల్ని రక్షించే ప్రయత్నంలో దావాగ్ని మళ్ళీ చుట్టేస్తుంది. అంటే వాళ్ళు కూడా బయటికి రాలేనంతగా మొత్తం చుట్టేస్తుంది అనమాట. వెంటనే కృష్ణుడు కూడాను వెళ్తాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మొత్తం చుట్టూ కూడా చుట్టేస్తుంది ఫారెస్ట్ ఫైర్ రైట్. సో వెంటనే కృష్ణుడు మళ్ళీ సేమ్ స్టోరీ ఏమంటాడు, అందరు కళ్ళు మూసుకోమంటారు. భగవంతుడు మళ్ళీని తన రెండు చేతులని తన నడుము మీద పెడతాడు, పెట్టించి ఒక్కసారిగా ఒక్క ఉదుటిన ఊపిరి పీలుస్తారు అనమాట. ఊపిరి పీలిస్తే ఏమవుతుంది, ఊపిరితో పాటు నోట్లో పీలుస్తారు, అంటే ఆ దావానల మొత్తం కూడా భగవంతుడి శరీరంలోకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ భగవంతుడు మనందరినీ కాపాడు. ఇలాగా రెండు అధ్యాయాల్లో రెండు రెండు సార్లు ఈ ఫారెస్ట్ దావానం అనేది వస్తుంది రైట్. సో ఈ విధంగా కృష్ణుడు వాళ్ళని మళ్ళీ కాపాడతాడు. తర్వాత నెక్స్ట్ చాప్టర్ శరతృతు యొక్క వర్ణనం అని వస్తుంది. ఈ అధ్యాయంలో ఏమని వస్తుందంటే, శరతృతు అనేది వర్షాకాలం. వర్షాకాలం అనేది జూన్ జూలైలో వస్తుంది. వర్షాకాలం అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఎండాకాలంలో మొత్తం అంతా ఎండిపోతుంది. వర్షాకాలం వచ్చినప్పటికీ అంత ఆహ్లాదంగా అవుతుంది. అండ్ వర్షాకాలము ముగిసిన తర్వాత శరతృతు వస్తుంది. శరతృతువు అంటే సెప్టెంబర్ అక్టోబరు, సింపుల్ చెప్పాలంటే ఆశ్వీజము కార్తీకము, ఆశ్వీజ కార్తీక మాసం. అంటే చలికాలం ప్రారంభము మరియు వర్షాకాలం ముగింపు, వర్షాకాలానికి చలికాలానికి మధ్య వచ్చే రెండు నెలల్ని శరతృతువు అంటారనమాట, సెప్టెంబర్ అక్టోబర్ నెలలు. ఆ శరతృతువు యొక్క వర్ణనని సుఖదేవ గోత్రం ఒక అధ్యాయం మొత్తం వర్ణిస్తారు. అందులో ఎలా వర్ణిస్తారంటే ఆ వాతావరణం ఎలా ఆహ్లాదకరంగా మారుతుంది అండ్ మరియు ఆ వాతావరణ మార్పులని ఆ ప్రకృతి మార్పుల్ని నిజ జీవితంలో జరిగే ఉదాహరణలతో కలగలిపి సుఖదేవ గోస్వామి వర్ణిస్తారు. ఆ అధ్యాయము మనము వాటి జోలికి వెళ్ళము. కానీ పాయింట్ ఏంటంటే శరతృతువు అంటే వర్షాకాలము ముగిసి శరతృతువు ప్రారంభమవుతుంది. ఆ శరతృతువు అనేది ప్రజవాసులందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పి సుఖదేవ గోస్వామి వర్ణిస్తారనమాట. ఎందుకు శరతృతువు చెప్తున్నారు అంటే, ఇక్కడ శరతృతువులోనే భగవంతుడు తన యొక్క లీలలు అన్నింటిలోకి అత్యద్భుతమైన లీలలు ఉన్నాయి చూసారు, అత్యద్భుతమైన లీలలు అన్నింటినీ శరతృతువులోనే భగవంతుడు చేస్తాడు. భగవంతుడికి అన్ని మాసాల్లోకి అత్యంత ఇష్టమైన మాసము శరదృతువు అనమాట. ఆశ్వయుజము కార్తీక మాసం. సో కార్తీక మాసం కూడా శరదృతువు కింద వస్తుంది, ఆశ్వయుజం కూడా శరదృతువు కింద వస్తుంది అనమాట. కాబట్టి ఈ రెండు నెలల్లో మనము కార్తీక మాసం చూద్దాం. ఎన్ని లీలలు భగవంతుడు చేశాడు, ముఖ్యంగా రాసలీల చెప్పుకుంటూ పోతే గోవర్ధన లీల, రాసలీల, నెక్స్ట్ సో మెనీ థింగ్స్ అనమాట, బహుళాష్టమి, రాధాకుండ, శ్యామకుండ, నాన్ స్టాప్ లీలస్ అనమాట. కాబట్టి ఆ మాసం, ఎందుకంటే ఆ మాసం వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది పశువులకి కానీ జీవులు అందరికీ కూడా. సో దాని యొక్క వర్ణన సుఖదేవ గోస్వామి చెప్పారు. ఆ నెక్స్ట్ చాప్టర్ వేణుగీతం గురించి వర్ణిస్తారు. సో వేణుగీతం చెప్పి, సో భాగవతంలోకి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ చాప్టర్ ఇది వేణుగీత వర్ణము. అది మనం రేపు చూస్తాము. సో రేపటి క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దు. వేణుగీత వర్ణం అనేది చాలా అద్భుతమైన చాప్టర్. సో టుమారో విల్ మీట్ 7:30 అండ్ విల్ డిస్కస్ వేణుగీత వర్ణనము, గోపికలు ఏ విధంగా భగవంతుడి యొక్క వేణుగీతాన్ని గ్లోరిఫై చేస్తారనమాట, ఎలాగ కీర్తిస్తారని మనం రేపు చూస్తాము. రైట్, ఈ రోజుతో ఇక్కడితో ముగిద్దాం క్లాస్. కృష్ణ భగవానికి జయ, నందనందన శ్యామ సుందర మోర ముకుటుంబ శివాలయకి జయ, జయ శ్రీ రాధేశ్యామ, శ్రీ ప్రభుపాదకి జయ.